గౌరవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈరోజు పవిత్రమైనటువంటి సంవత్సరాది ఉకృతి నామ సంవత్సర ప్రారంభం. లోక కళ్యాణ మగుగాక, సర్వజనులకు శుభ శాంతి ఐశ్వర్య ఆనందములు పరమాత్మ ప్రసాదించునుగాక. మానవులలో భక్తి, ప్రేమ, జ్ఞానము, ఐకమత్యము వెల్లివిరిసి జనులందరూ పరమానందమును పొందెదురుగాక. ఓం జౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి వనస్పతయ శాంతి ఓషధయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మా శాంతి శాంతిరేవ శాంతి తామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓ వికృతి నామ దేవతాస్వరూపిణి, కాలస్వరూపిణి, సర్వ జీవరాశులకు క్షేమ స్థైర్య అభయ విజయ ఆనంద జ్ఞానానందములు ప్రసాదించమని మీ పాదాలకు హృదయపుష్పం సమర్పిస్తూ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం ఢమ 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 నినాద వడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం శివం. దీనిని శివతాండవ స్తోత్రం అంటారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధ బంధుర స్ఫుర దృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపతి క్వచిత్ దిగంబరే మను వినోదమేతు వస్తుని. జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణా మణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురి మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. సహస్రలోచన ప్రభృత్య శేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభూ. భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చ కోర బంధు శేఖర. లలాట చత్వరజ్వల ధనుంజయ సులింగ నిపీత పంచసాయకం నమన్ నిలింప నాయకం సుధామయూఖ లేఖయ విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరో జటాల మస్తునః. కరాళ బాల పట్టిక ధగ ధగ ధగజ్వల ధనుంజయ ధరీకృత ప్రచండ పంచసాయకే. ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్ప నైక శిల్పిని త్రిలోచని మతిర్మమా. నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహూని సీధినీతమ ప్రబంధ బంధు కంధర. నిలింప నిర్చరీధర స్తనోతి కృత్తి సింధుర కళా నిదాన బంధుర శ్రియం జగద్దురంధర. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమశ్చక విడంబి కంఠ కంధర రుచి ప్రబంధ కంధరం. స్మరశ్చిదం పురశ్చిదం భవశ్చిదం మఖశ్చిదం గజశ్చిదాంధకశ్చిదం దమంతకశ్చిదం భజే. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భయే. యయత్వరభ్రవిభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్వి నిర్గమ ధగత్ ధగత్ కరాళ పాల హవ్యవాక్ ధిమి 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 ధ్వనన్ మృదంగ తృంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ ప్రచండ తాండవ శివ దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తికస్త్రజోర్గరిష్ట రత్నలోస్తయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషు ప్రజామహి మహేంద్రయో సమం ప్రవర్తయన్ మన కదా సదా శివం భజే కదా సదా శివం భజే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శివతత్వానంద స్వరూపులారా, శ్రోతలారా, మీ మీ కుటుంబాలలో సస్యశ్యామలము, విద్య, ఆరోగ్యము, ఐశ్వర్యము వెళ్లి విరియాలని ఆ సర్వేశ్వరుడైనటువంటి సాంబశివునికి ప్రార్థన సమర్పిస్తూ, మీరందరూ శ్రోతలై ఇది వినటం అస్మత్ పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తున్నాను. మనం మోక్ష వ్యవహార ప్రకరణంలోని విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం. సాధన చతుష్టయం గురించి చెప్పుకున్నాం. ఓ జీవులారా, ఈ చతుర్థ సాధనలైనటువంటి శమము, విచారణ, సంతోషము, సాధు సంగమం ఇది అభ్యసించండి అని చెప్తూ, ఈరోజు మరికొన్ని విశేషాలు వశిష్ట మహర్షి సభాముఖంగా రామచంద్రమూర్తికి తెలియజేస్తూ ప్రపంచానికి మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. నాయనలారా, జ్ఞానానికి సిద్ధం కండి. జ్ఞాన విషయాలు మనం చెప్పుకోబోతున్నాం. చెప్పుకోబోయే ముందు ముముక్షువు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా సిద్ధపడాలో చెప్పుకుంటున్నాం. అలా చెప్తూ ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, వినండి. మీరంతా స్వప్రయత్న శీలులు అవ్వండి. పురుషకారం చేత మనస్సును జయించండి. మనస్సును జయించడానికి శ్రద్ధతో, ఓర్పుతో, నేర్పుతో ప్రయత్నం చేయాలి. మీ శ్రేయోభిలాషులమైనటువంటి మేము గుణలము మీకు మరల మరల ఉత్తమ గుణములు అభ్యసించండి, తద్వారా జ్ఞానమునకు అర్హులు కాండి అని గుర్తు చేస్తున్నాం. ఓర్పు నేర్పుతో ప్రయత్నిస్తే ఉత్తమమైన ఆత్మ జ్ఞానం ప్రతి ఒక్క జీవునికి తప్పక సుసాధ్యమే అని గుర్తు చేస్తున్నాం. ఎంతంత వరకు శుభ ప్రయత్నం చేస్తారో అంతంత వరకు శుభమే జరుగుతుంది, అంతంత వరకు ఆయుష్ సిద్ధించినట్లే. అందుచేత కొంతవరకే సాధించగలిగామే అని మీ మీ శాసనాల విషయంలో నిరుత్సాహపడకండి. అసలు ప్రయత్నమే కాకుండా మేము మానవ మాత్రలో మా వల్ల ఏమవుతుంది అని మిమ్మల్ని మీరే సమరాయించుకుంటూ తుచ్చ విషయముల వైపు పరిగెడితే అది మూర్ఖత్వమే అవుతుంది కదా. ఈ మానవుల్లో అత్యంత మహనీయులున్నారు, భయంకరమైన మూర్ఖులు ఉన్నారు. ఎందుచేత వారు ఏ ఏ కార్యక్రమములు నిర్వర్తించారో వాటి ప్రయోజనమే ఆ మహనీయత్వము, ఆ మూర్ఖత్వము అని గమనించండి. అందుచేత సాధన కొనండి. ఉన్న రహస్యమంతా సాధనలోనే ఉన్నది, దైవంలో కాదు. అది మరొకసారి గుర్తిచేస్తున్నాను మీ అందరి. పౌరుషేన ప్రయత్నేన దంతైర్ దంతాన్ విచూర్ణయేత్ యావన్నాభినివిష్టం తే మనోరామ గుణార్జనే. ఈ జీవుడు ఉత్తమమైన గుణాలు సంపాదించాలి. ఓ రామచంద్ర, పౌరుషము పురుషకారము అనేటువంటి కార్యక్రమ సాధనతో పండ్లతో పండ్లు నొక్కి అయినా సరే ప్రయత్నమునకు ఉపక్రమించాలి. దేవో భవా అధ యక్షోవా పురుష పాదపో అధవా తావత్తవ మహాబాహో నోపాయాస్తి ఈ కశ్చన. ఓ మహాబాహు రామచంద్ర, ఒకడు దేవత కావచ్చు, యక్షుడు కావచ్చు, మనుషుడు కావచ్చు, చెట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది ఏమైనా సరే ఉత్తమ గుణములు ఆర్జించటం తప్పితే ఈ జీవుడికి వేరే గతి లేదు. ఉత్తమమైనటువంటి గుణములు సంపాదించుకోవాలి, ప్రయత్నించి సంపాదించుకోవాలి. తద్వారా ఆత్మ జ్ఞానానికి ఈ జీవుడు అర్హం కావాలి. లేకపోతే ఈ చంచల చిత్తాన్ని జయించడం, దీని యొక్క చంచలత్వాన్ని క్షీణింపజేయటం తేలికైన విషయం కాదు. ఎప్పుడైతే సుగుణములు వృద్ధి చెందుతాయో దోష గుణములు క్రమంగా వాటంతా అవే జయించబడుతూ ఉంటాయి. ప్రేమ, సహకారము, పుణ్యకార్యాలు, వాత్సల్యము, ఇటువంటి గుణే వివృద్ధే వర్ధంతే గుణా దోష జయప్రదా. ఉత్తమ గుణములను ఆశ్రయిస్తూ ఉండగా, అవి పెంపొందుతూ ఉండగా, దుష్టగుణములు వాటంతా అవే తొలగిపోతాయి. దుష్టగుణములు తొలగించుకోవాలి, ఉత్తమ గుణములను ప్రవృద్ధం చేసుకోవాలి. అప్పుడు ఈ మనస్సుని జయించడం సాధ్యమవుతుంది. అయ్యో, ఈ సంసార జీవులు తమ చిత్తమును ఆశ్రయిస్తున్నటువంటి గుణదోషములు ఏమిటో కొంచెమైనా గమనించకుండా, వాటిని తొలగించే ప్రయత్నం చేయకుండా, పరుల దోషములను మాత్రం తమ తెలివితేటలతో ఎంచుచు కాలం వెళ్ళబుచ్చుతున్నారే, ఎంత దౌర్భాగ్యం, ఎంతటి దుఃఖకరమైన విషయం, ఎంత మూర్ఖత్వం! అటువంటి మూర్ఖజనులకు ధిక్కారమగుగాక. స్వగుణ దోషముల కోసం ఈ మానవ జన్మ వచ్చింది. కుర్యాత్ నరాన్ స్వగుణ దోష విచారణాని అని నీవు ఒక సందర్భంలో అన్నావు మహత్తరంగా రామచంద్ర. అందుచేత ఈ స్వగుణ దోషములతో యుద్ధం చేయాలి. అంతేగాని పరులో యొక్క దోషములను ఒక లిస్టు చేస్తూ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటూ రోజులు గడపకూడదు. అందుకు కాదు ఆయుష్ వచ్చింది. స్వచిత్తం యొక్క గుణదోషములు తొలగేది ఎట్లా, సుగుణములను ఆశ్రయించేది ఎట్లా అన్నటువంటి కార్యక్రమంలో ఈ జీవుడు అనుక్షణం శ్రమయుతుడు కావాలి. క్రమక్రమంగా సుగుణులను ఆశ్రయిస్తూ పోగా పోగా దోష గుణములు అవే పోతాయి. కనుక రామచంద్ర, ఉత్తమ మార్గాన్ని జీవులు బాల్యంలోనే చక్కగా నిర్ణయించుకోవాలి. ఉత్తమ మార్గాన్ని అన్వేషించాలి, అనుసరించాలి. అంతేగాని దుఃఖిస్తూ కూర్చోకూడదు. ఒకడు బాలుడైనా, యువకుడైనా, లేక వృద్ధి అయినప్పటికీ ఇప్పటి నుంచి అయినా ఉత్తమ గుణములు, ఉత్తమ మార్గాన్వేషణకు ఉపక్రమించాలి. ఈ మనస్సు ఎప్పటికప్పుడు అనేక జన్మల దుష్టవాసనలు తీసుకొచ్చి ఎదుర్కొండా పేర్చుతూ వస్తుంది. అటువంటి అశుభ వాసనలను శుభ అభ్యాసముల వాసనల చేత జయించాలి. అంతేగాని అశుభమును ఆశ్రయిస్తూ రోజులు గడపకూడదు. నా కోపం వస్తుంది అంతే, నేనేం చేయగలను, ఆవేశం వస్తుంది, దుఃఖం వస్తుంది, లేకపోతే దిగులుగా ఉంటుంది, ఇంతే. ఎవరు మాత్రం ఏం చేస్తారు, దేవుడు ఇలా, బ్రహ్మదేవుడు ఇలా రాశాడు అంటూ రోజులు గడపకూడదు. శుభ ప్రయత్నం వల్ల శుభత్వం ప్రాప్తిస్తుంది, అశుభ ప్రయత్నం వల్ల దుఃఖాదులు సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఇక నీ ఇష్టం, ప్రయత్నమును బట్టే ప్రయోజనం ఉంటుంది. తాత్సారం చేసేవాడికి అనేక జన్మలు నిష్కారణంగా వృధాగా గడిచిపోతున్నాయి. అవకాశాలు చేయి జారిపోతున్నాయి, నివృత్తి లభించడం లేదు. కాబట్టి ఓ రాఘవ, పురుషకారాన్ని ఆశ్రయించు, అప్పుడు అశుభ వాసనలు నిన్ను సమీపించనైనా లేవు. ఇప్పుడు మరొక విశేషంలో ప్రవేశిద్దాం. ఓ రామచంద్ర, ఇప్పుడు మనం ఆత్మతత్వాన్ని చెప్పుకోబోతున్నాం. మహత్తరమైనటువంటి, అత్యంత చమత్కారమైనటువంటి, అనేక మహర్షుల మహనీయుల ప్రతిపాదన అయినటువంటి, ఆత్మ పితృదేవులైనటువంటి బ్రహ్మదేవుడు ప్రవచనం చేసినటువంటి ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం అనేటువంటి విషయాల్లో మనం ప్రవేశించే ముందు ముముక్షు ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయంలో మరికొద్ది విషయాలు మీ ముందు ఉంచబోతున్నాను. విను, ఇటువంటి ఆత్మతత్వాన్ని మనం సశాస్త్రీయంగా చర్చించబోయేటప్పుడు ఒక టెక్నిక్, ఒక టీచింగ్ టెక్నిక్ వాడుతూ ఉంటాం. ఇది ఈ సందర్భంలో నేనే కాదు, అధ్యాత్మ విషయాలు చెప్పేటప్పుడు పౌరాణికులు గాని లేక వేద ఉపనిషత్ ద్రష్టలు గాని ఇటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. అదేంటంటే, ఏదైనా ఒక కృత విషయం తెలియజేసేటప్పుడు లేక ప్రతిపాదించేటప్పుడు అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా వారికి పరిచయం ఉన్న కొన్ని విషయాలను ఉపమానంగా తీసుకుని చెప్తూ ఉంటాం. అట్లా ఒక విషయమును బోధించడానికి, ఒక చమత్కారమైనటువంటి సంక్లిష్టమైనటువంటి కాన్సెప్ట్ చెప్పడానికి శ్రోతలు గ్రహించడానికి వీలుగా వారికి దైనందికమైనటువంటి సంఘటనలు దృష్ట్యా ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ ఒకనక సోదాహరణ, ఒకనక వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, టెక్నిక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ స్వీకరిస్తూ ఉంటాం. దీనినే దృష్టాంతము అంటాం. రాత్రిపూట గదిలో దీపం లేకపోతే వస్తువులను చూడగలమా? లేదు కదా. అలాగే దృష్టాంతముల సహాయం లేకపోతే శిష్యునికి ఒక నూతన అర్థాన్ని బోధించలేము. ఒక్కొక్కసారి అసాధ్యమేమో కూడా. ఎందుకంటావా, ఈ గురువు ఎటువంటి వాడు, తన యొక్క తపస్సు, ధ్యానము, ప్రయత్నము మొదలైన వాటితో ఎంతో ప్రయత్నించి ఒక పరమ సత్యాన్ని గ్రహించారు. అతను గురువు సత్యమును అత్యంత వివేక దృష్టితో చూస్తున్నాడు. కాని ఇక ఈ శిష్యుడు, అతని మనస్సు అనేక జన్మలుగా ఈ దృశ్య సంఘటనల గురించి అనేక దురభిప్రాయాలు ఏర్పరచుకుని ఉన్నాడు. దుర్వ్యసనాలు, దురభ్యాసాలు మొదలైనవి పొరలు పొరలుగా ఉన్నాయి. కాని శిష్యుడు సత్యమును గ్రహించడానికి సిద్ధపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. గురువు చెప్పడానికి సంసిద్ధుడు అవుతున్నాడు, శిష్యుడు సత్యమును వినడానికి, గ్రహించడానికి ఆరాటపడుతున్నాడు. వీరిద్దరి మధ్యలో సంభాషణ జరగాలి. అందుకు దృష్టాంతాలను సహకారిక ఉపకరణాలుగా గురువు తీసుకుంటూ ఉంటాడు. వాస్తవానికి సత్యం నిర్దిష్టమైనది, సుస్పష్టమైనది, చెప్పుకోవలే గాని ఒక్క వాక్యంలో చెప్పవచ్చు. తత్ త్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇటువంటి ఒక్క వాక్యంతో సార విషయం అంతా చెప్పుకోవచ్చు. అయితే శిష్యునిలో ఆ వాక్య అర్థం గ్రహించి హృదయస్థం చేసుకుని అటువంటి దృష్టిని, అటువంటి అవగాహనను సొంతం చేసుకునే వివేకము, సునిశ్చితత్వము ఉండి ఉండదు. అందుచేతనే గురు శిష్య పరంపర యొక్క ఆవశ్యకత ఏర్పడుతోంది కదా. అందుచేతనే బోధకులంతా దృష్టాంతాలు ఉపయోగిస్తూ ఉంటారు. నేను కూడా దృష్టాంతాలను సహకారిక ఉపకరణాలుగా తీసుకుని మనం బోధని కొనసాగించబోతున్నాం. ఏరియై కాకుశ దృష్టాంతై తస్త్వం మయే హావబోధ్యసే సర్వే సకారణాస్తేహి ప్రాప్యంతు సదాకారణం. అయితే ఈ దృష్టాంతముల విషయంలో ఒక చిన్న చిక్కు ఉంది. నేను గాని మరొక గురువు గాని ఏ దృష్టాంతముల సహాయంతో పరమసత్యాన్ని బోధించడానికి ప్రయత్నిస్తున్నారో అవన్నీ ఈ ప్రపంచానికి సంబంధించినవి కాబట్టి, దృశ్య ప్రపంచంలో లభించే సంఘటనలతో కూడుకున్నవి కాబట్టి వాటికి కారణాలుంటాయి. ఇక ఏ వస్తువు గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఏమైనటువంటి ఆత్మ వస్తువు, స్వస్వరూపం, ద అబ్సల్యూట్ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీబడి, అది కారణరహితం. అంటే కారణములతో కూడుకున్నటువంటి ఒకనక సంఘటన విషయాన్ని, అకారణమైనటువంటి ఆత్మను గురించి బోధించడానికి మేము ఉపయోగించవలసి వస్తుందన్నమాట. దృష్టాంతాలన్నిటికీ లోపల ఒక కారణం ఉంటుంది, ప్రాపంచికమైన ఏదో కారణం ఉంటుంది. జ్ఞేయమైనటువంటి ఆత్మ వస్తువు, సద్వస్తువు, పరబ్రహ్మము సర్వదా కారణరహితమై ఉంటుంది. ఆ స్వస్వరూపము అకారణము, పరమసత్ చిదానంద స్వరూపం. అటువంటి చిదానంద తత్వాన్ని నీకు దృష్టాంతాల సహాయంతో ప్రతిపాదించబోతున్నాను. నేను ఈ సందర్భంలో బ్రహ్మోపదేశానికి ఏ ఏ ఉపమాన ఉపమేయాలు ఉపయోగించుకోబోతున్నానో, అవి ఎలా స్వీకరించాలి అన్న విషయంలో ఒక చిన్న విషయం, కొన్ని విశేషాలని ముందుంచుతాను. మేము ఒకనక దృష్టాంతాన్ని బోధ యొక్క ఒక అంశాన్ని చెప్పడానికి ఆ బోధ యొక్క ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉంటాం. ఆ దృష్టాంతాన్ని అంతవరకే గ్రహించాలి. శిష్యుడు నిర్మలమైన సూక్ష్మమైన బుద్ధితో గురువు ఆ దృష్టాంతాన్ని ఏ విషయం బోధించడానికి తీసుకున్నారో ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి మాత్రమే జాగ్రత్తగా వివేకంతో ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి, త్రాటి యందు పాము వలె బ్రహ్మమునందు ఈ జగత్తు ఉన్నది అని చెప్తాను అనుకో ముందు. ఇప్పుడు ఈ దృష్టాంతాన్ని ఎలా తీసుకోవాలి? అప్పుడు రామచంద్రుడు అంటున్నారు, స్వామి త్రాడు వేరు, పాము వేరు, అలాగే ఆత్మ వేరు, జగత్తు వేరు అని చెప్పడానికి కదా మీరు అటువంటి దృష్టాంతాన్ని తీసుకుంటూ ఉంటారు. బాగానే చెప్పావు రామచంద్ర. అయితే ఇందులో ఒక వివర్తాంశాన్ని గ్రహించాలి. ఏమనంటే, చీకట్లో తాడుని చూచి అది పాము అని భ్రమించి వికారాలు పొందుతున్నట్టుగా జీవుడు దృశ్యంలోని సందర్భాలను, సంఘటనలను, వ్యవహారాలను, సంబంధాలను, అనుబంధాలను, బాంధవ్యాలను, వ్యవహారాలను ఈ దృశ్యాన్ని చూచి అలా భ్రమ చెందుతున్నాడు అని చెప్పడానికి ఈ సర్పరజ్జు భ్రాంతి అనే దృష్టాంతాన్ని తీసుకున్నాం. అంతేగాని తాడు వేరు, పాము వేరు అన్నట్టుగా ఈ జగత్తు వేరు, పరమాత్మ వేరు అని చెప్పడం అని శిష్యుడు అర్థం చేసుకోకూడదు. అందులోని నివర్తాంశాన్ని, బోధ యొక్క అంశాన్ని జాగ్రత్తగా గ్రహిస్తూ ఉండాలి అనటానికి ఈ సర్పరజ్జు భ్రాంతిని ఏ విధంగా తీసుకోవాలో చెప్తూ వచ్చాం, చెప్తూ వస్తున్నాను. ముందు ముందు ఈ దృష్టాంతాన్ని మనం తీసుకోబోతూ ఉన్నాం. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, హే వశిష్ఠ మహర్షి, సద్గురు, జగద్గురు, ఆత్మ వస్తువు నిరాకారం, ఈ జగత్తంతా సాకారం. ఈ నిరాకారమైనటువంటి వస్తువు బోధించడానికి జగత్తులోంచి తీసుకున్న దృష్టాంతం సరిపోతుందా స్వామి? అప్పుడు వశిష్ఠ మహర్షి, రామచంద్ర, నువ్వు చెప్పేది నిజమేనయ్యా. బ్రహ్మమును గురించి బోధించడానికి మనం తీసుకోబోతున్నటువంటి ఉపమానాలన్నీ కూడా స్వప్నంలోని వస్తువులాగా మిథ్యయే. మిథ్యయినది జగత్తులనివే. అయితే అటువంటి ఉపమానాలు మేము ఉపయోగించి శిష్యునికి తప్పకుండా అజ్ఞానం పోగొట్టగలుగుతాం. ఇందులో అనుమానమే లేదు. దృష్టాంతాలు మాత్రంగా ఉపకరిస్తాయి. అందుచేత శ్రోతలు, నిరాకారమైనటు మాకు బ్రహ్మము విషయంలో సాకారమైనటువంటి దృష్టాంతాలు మాకు ఎందుకు పనికొస్తాయి అని తలచి బోధను తిరస్కరించడం ఉచితం కాదు. ఓ సభికులారా, నేను ఏది దృష్టిలో పెట్టుకుని ఒకనొక దృష్టాంతాన్ని తీసుకుని చెప్తూ వస్తున్నానో అది గ్రహించగలిగినటువంటి సుతీక్ష్ణమైన బుద్ధిని మీరు కలిగి ఉండాలి సుమా. పరమ వస్తువు అయినటువంటి పరతత్వాన్ని ఏ ఒక్క దృశ్య పదార్థంతోనూ మనం పోల్చలేం. అది ఇది అని చెప్పలేని మాట నిజమే. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఎక్కడ వాక్కు మనస్సు గ్రహించలేదో అటువంటి ఆత్మతత్వాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా చెప్పడం? ఏదైతే అనుభవం మాత్రమే అయి ఉన్నదో అటువంటి ఆత్మతత్వం విషయంలో ఏ దృష్టాంతమైనా సమగ్రం కాదు. అందులో అనుమానమే లేదు. అందుచేత ఒక్కొక్క సందర్భంలో అజ్ఞానాన్ని తొలగించేటువంటి విశేషంగా ఒక్కొక్క దృష్టాంత విశేషాన్ని ఉపయోగించి ఒకనొక సత్యాన్ని ప్రతిపాదిస్తూ వస్తూ ఉంటాం. దృష్టాంతముల సహాయంతో ఇది మాత్రం ఇట్లు కాదు అని తప్పకుండా మేము ప్రతిపాదిస్తూ వస్తాం. ఈ శ్రోత ఆ దృష్టాంతం మాత్రం పైన మాత్రమే దృష్టి పెట్టుకుని ఈ దృష్టాంతంలోని దోషం ఇది కాబట్టి మీరు చెప్పేది కుదరదు అనేటువంటి నిర్ణయాలకి, వితండవాదాలకి రావటం ఉచితం కాదు. దృష్టాంతాలను చూచి మాచే ప్రతిపాదించబడుతున్నటువంటి బ్రహ్మతత్వం యొక్క అస్తిత్వాన్ని తిరస్కరించే వారితో మేము వాదించలేము, వాదించే లాభం కూడా లేదు. అవస్తు పూర్వ పరయోర్ వర్తమానే విచారితం యథా జాగ్రత్త తథా స్వప్న సిద్ధమాబాలమాగతం. కాస్త విచారణ చేసి చూస్తే జాగ్రత్త అవస్థలో కనిపించే వస్తువులకు, స్వప్నంలో కనిపించే వస్తువులకు భేదం లేనే లేదయ్యా. ఈ రెండూ కూడా మిథ్యే అని తెలియగలదు. ఇప్పుడు విచారణ చేస్తే తెలుస్తుంది. ఈ ఎదురుకుండా కనబడే జగత్తు ఏదైతే ఉందో ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలంలో లేని వస్తువు లేక అవస్తు. అయితే చిన్నప్పటి నుంచే మనలో ఆవహించి ఉన్నటువంటి జగత్ భ్రమ చేత మిథ్యైన ఈ వస్తువు స్వప్నం వలె కనిపిస్తోంది అని మనం ముందు ముందు గమనించబోతున్నాం, మేము ప్రతిపాదించబోతున్నాం. దీనిని అర్థం చేసుకోవడానికి కొన్ని దృష్టాంతాలు, స్వప్న దృష్టాంతం, ఎండమావుల దృష్టాంతం ఇటువంటి తీసుకోబోతున్నాం. ఈ శ్రోత అతి వివేకంతో బోధ సారాన్ని, ఆత్మతత్వా సందర్భంగా ప్రతిపాదించే ఒక పరమసత్యాన్ని గ్రహించడం వరకే ఈ దృష్టాంతాన్ని, ఉపమానాన్ని ఉపయోగించుకుని వెంటనే దాన్ని చెల్లించాలి అని గుర్తు చేస్తూ వస్తున్నాం. కనుక ఓ సభికులారా, నేను ఒక దృష్టాంతాన్ని ఏ బోధ యొక్క అంశం విషయమును దృష్టిలో పెట్టుకుని చెప్తూ వస్తున్నానో అది సునిశ్చిత బుద్ధితో గ్రహిస్తూ ఉండండి. ఈ దృష్టాంతాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి. ఆహా, చూసావా రామచంద్ర, ఏ జగత్తు అయితే మనకు ఎదురుకుండా కనబడుతోందో ఇది సర్వకాల సర్వ అవస్థల ఎందు వాస్తవానికి అవస్తువే అయి ఉన్నది. అంటే దేని వస్తువే అంటే వాస్తవానికి లేదు, నీ యొక్క భావన చేత ఏర్పడుతోంది అని మేము నిరూపించబోతున్నాం. ఎంతటి చమత్కారమో చూసావా, బాల్యం నుండి లేదా అనేక జన్మల నుండి దయ్యంలాగా ఆవహించి ఉన్నటువంటి ఈ దృశ్య సంబంధమైన జగత్ భ్రమ మిథ్యయే అనే నగ్న సత్యాన్ని మేము బోధించబోతున్నాం. అది ఎట్లా కుదురుతుంది మరి? అందుకుగాను మేమేం చేస్తున్నాం, స్వప్నము, సంకల్పము, ధ్యానము, వరము, శాపము, ఔషధము, ఎండమావులు ఇత్యాది అనేక దృష్టాంతాలు సమయోచితంగా తీసుకుని చెప్తూ వస్తున్నాం. అప్పుడు శిష్యుడు అందులో ఉండేటువంటి ఒక వివర్తాంశాన్ని తీసుకుని, అవును గురువు గారు చెప్పినట్లు నిజమే కదా అని పరమసత్యాన్ని అంగీకార బుద్ధితో స్వీకరిస్తూ వస్తున్నాడు. అప్పుడు గురు శిష్య సంభాషణ సంవాదము దిగ్విజయం అవుతుంది. మేము చెప్పే దృష్టాంతాల ద్వారా అవును ఇది వాస్తవంగా ఘనీభూతంగా కనిపిస్తున్నప్పటికీ స్వప్నం వంటిదే కదా అనే నిశ్చయానికి మా దృష్టాంతముల సహాయంతో శ్రోత వస్తున్నాడు. అప్పుడు మా బోధ యొక్క పర్పస్, ఉద్దేశం సిద్ధిస్తోంది. ఇటువంటి నియమం తత్వబోధ చేసే అన్ని గ్రంథాలు అనుసరిస్తున్నవే. అవే అదే మార్గంలో మనం కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కనుక మేము దృష్టాంతం సహాయంతో చెప్తున్నటువంటి బోధిస్తున్నటువంటి విషయాన్ని లేక అంశాన్ని సూక్ష్మ బుద్ధితో మీరందరూ గ్రహించాలి అని సభికులందరికీ ముందుగా మనవి చేసుకుంటున్నా. ఇక్కడ మరొక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ జగత్తు స్వప్న సంకల్పములలోని వస్తుజాలము వలె భ్రమ మాత్రమే లేక అసత్యమే అని మనం దృష్టాంతముల సహాయంతో సంభాషణ పూర్వకంగా సోదాహరణంగా నిరూపించవచ్చు. మంచిదే. అయితే ఇది విన్నంత మాత్రాన లేక ఈ యోగ వాసిష్టం అనబడి మహత్తర శాస్త్రాన్ని పఠించినంత మాత్రాన మాత్రం చేత పూర్ణ జ్ఞానం స్వయంగా కలుగుతుంది అని కూడా మనం చెప్పలేము అని మొట్టమొదటే విశ్లేషిస్తున్నాను. ఎందుకంటావేమో, మీరు మహత్తరమైనటువంటి మోక్ష శాస్త్రాన్ని వింటున్నారు, విన్నంత మాత్రాన మోక్షము లభించకపోవచ్చు అని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటారా, విషయం బోధ అయినప్పటికీ ఈ జీవుడు అనేక జన్మలుగా ఆశ్రయిస్తూ వస్తున్న వాసనలు శమించాలి కదా. వాసనలు కూడా శమిస్తే కానీ మేము బోధి చెప్తున్నటువంటి ఇన్ని రూపాలుగా నా మనస్సుకు సందర్శనమవుతున్నాను అనే విషయం సుస్పష్టం కాదు. అయితే ఈ శాస్త్ర యోగ వాసిష్టము శ్రీ వశిష్ఠరామ సంవాద శాస్త్రాన్ని వింటూ ఉంటే సంస్కారములను అంతరించి క్రమంగా ఉత్త స్థితి తప్పక ప్రాప్తించగలదు. అందులో అనుమానం కూడా లేదు. తగిన ప్రయత్నంతో సిద్ధంగా ఉన్న జీవులు ఈ విచారణ యొక్క ప్రోద్బలం చేత ఇక్కడే ముక్తిని మోక్షభావాన్ని సంతరించుకోగలరు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. నిష్కల్మష సంస్కారవంతులు విచారణశీలు ఉన్నారు చూశారు. అటువంటి వారు ఇది వింటూ ఉండగానే సర్వసమత్వం, ఆత్మ తాదాప్యము పొందటం జరుగుతోంది. ఈ కనబడే దృశ్య జగత్తే జీవుడికి బంధం కదా. అటువంటి ఎదురుగా కనబడేటువంటి దృశ్య జగత్తు ఒక స్వప్నంలోని వస్తువులాగా, సంకల్పంలోని ఊహలోని ఒకనక దృశ్యంలాగా, ధ్యానంలోని ఒక నగరంలాగా కల్పితా మాత్రమే అనేది మనం ప్రతిపాదించుకోబోయేటువంటి ఉత్తమ పరమసత్యం. అందుచేత స్వప్న సంకల్ప ధ్యానాలు దృష్టాంతాలుగా తీసుకోవటం ఉచితమే అవుతుంది కదా. ఒకడు నిద్రిస్తున్నప్పుడు ఒక కల కంటాడు, తెల్లారేచి ఆ కలలోని అనుభవాలు గుర్తు చేసుకుంటాడు. అలాగే జాగ్రత్తలో కూడా బాల్యంలోని యవ్వనంలోని అనుభవాలు వార్ధక్యంలోనో ఇంకోప్పుడు గుర్తు చేసుకోవడం స్వప్నం వంటిదే కదా. పైగా స్వప్నానికి జాగృతికి ఒకనక ఏకత్వం ఏర్పడుతుంది. స్వప్నంలో చూచాడు ఒక ఆయన, ఆ ప్రతిస్పందన జాగృతిలో స్పష్టపడుతూ ఉంటుంది. జాగృతిలో చూసిన కొన్ని విషయాలు స్వప్నంలో కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా స్వప్న జాగ్రత్తలు ఒక రకంగా చూస్తే ఒకనక అభేదమే అవుతాయి. అంతేత ఆ రెండింటినీ దృష్టాంతంగా తీసుకుని పరమసత్యాన్ని ప్రతిపాదించడం ఉచితమే కదా. ఇట్లాగే దృష్టాంతాలను అర్థం చేసుకునే విషయంలో మరొక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. బంగారమే బంగారపు ఆభరణం అన్నాం. అంటే ఆభరణంగా కనిపించేది బంగారమే అయినట్లుగా జీవుడుగా కనిపించేది పరతత్వమేనయ్యా, పరమాత్మనే పరమాత్మయేనయ్యా, శివతత్వమేనయ్యా అని చెప్ప ప్రతిపాదించబోతున్నాం. బంగారం ఆధారంగా బంగారు ఆభరణం ఉన్నది, అట్లాగే బ్రహ్మమే ఈ జగత్తుకు కారణం అని చెప్పామనుకో, అప్పుడు బంగారం ఆభరణంగా ఆకారం పొందినట్లు బ్రహ్మము జగత్తుగా ఆకారం పొందుతున్నది అని అనుకోకూడదు, గ్రహించకూడదు. ఎందుకంటే ఇక్కడ మేమేం చెప్తున్నాం, జగత్తుగా నీచే దర్శించబడేది స్వతహాగా బ్రహ్మమే అయినది, అయి ఉన్నది, నీ స్వస్వరూపమే అయి ఉన్నది అని నిరూపించబోతున్నాం. అందుచేత ఆయా అవగాహన అప్పుడు సూక్ష్మ వస్తువుని జాగ్రత్తగా గ్రహించాలని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంలో సిద్ధాంత ఖండనం, క్రిటిసిజం చేసేవారి గురించి, వాటి తర్క విషయాల గురించి కూడా ఒకటి రెండు విషయాలు ఇక్కడ మనం ప్రతిపాదించుకున్నాం. మన ఈ విచారణ యొక్క ఏకైక లక్ష్యం బ్రహ్మజ్ఞానమే, ఇందులో అనుమానమే లేదు. మహావాక్య బోధ, ఆ బోధ యొక్క అర్థమును నిశ్చయపూర్వకంగా గ్రహించడమే మన యొక్క ఈ సంవాదం ఆశయం. కొన్ని మహావాక్యాలు ఉన్నాయి వేదాల్లో, ఈ వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ జీవునిలో ప్రజ్ఞయే, ఎరుకయే బ్రహ్మము యొక్క రూపము. అయం ఆత్మా బ్రహ్మ, ఈ జీవాత్మ బ్రహ్మమే అయి ఉన్నది. తత్వమసి, నీవుగా నా చేత చూడబడేది తత్స్వరూపమే అయి ఉన్నది. శివ తత్వజ్ఞానం అంటాను చూడండి, తత్వశాస్త్రం త్వం నీవుగా కనిపిస్తున్నది తత్ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే. మరి నేనుగా కనిపిస్తున్నది కూడా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే. అంటే మీరందరుగా కనిపిస్తున్నది నేనే, ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుంది. ఇది తత్వశాస్త్రం. అహం బ్రహ్మాస్మి, నేను దేహాన్ని కాదు, దృశ్యాన్ని కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, కేవల బ్రహ్మస్వరూపమే. ఇది సందర్భ సత్యమే కాని సహజ సత్యం మాత్రం నేను బ్రహ్మమే. ఈ విధంగా ఈ నాలుగు వాక్యాలు నిత్య సత్యాన్ని బోధించడానికి నాలుగు వేదాలు ఉపయోగించాయి. వీటి యొక్క అర్థాన్ని, వీటి యొక్క నిరూపణని గురుముఖ సహా శిష్యుడు వింటున్నాడు. ఈ సందర్భంలో శాస్త్రముఖత యోగవాసిష్ట మహాగ్రంథ శాస్త్ర ముఖత శ్రోతలందరూ వినబోతున్నారు. అందుచే ఇది ఈ వాక్యాలు నిరూపించడానికి మన ఈ సంవాదంలో అనేక దృష్టాంతాలు, అనేక కథానికలు, అదేవిధంగా అనేక మహాపురుషుల యొక్క ప్రయత్న సౌందర్యాలు అవన్నీ మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు కొందరు మేము చెప్తే మాత్రం వింటామా, లేకపోతే ఇది కాదండి, ఈ గ్రంథం కాదండి, ఆ గ్రంథం మాత్రమేనండి, అది చదవండి, దీనివల్ల లాభం లేదండి అని కృతక్కలు చేస్తూ ఉంటారు. మన యొక్క సంవాదం యొక్క ఆశయం ఏమిటో చెప్పాను కదా. ఎవరైతే కేవలం ఖండిస్తూ ఇది కాదండి, ఈ పుస్తకం కాదండి, ఆ పుస్తకం అండి, ఈ గ్రంథం కాదండి, ఈ శాస్త్రం కాదండి, ఆ శాస్త్రం అండి అంటూ ఒక శాస్త్రం మీద ఏకాగ్రత ఏర్పరచకుండా కేవలం క్రిటిసిజం చేసేటువంటి ఒకనక వాదోపవాదాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కొందరు చేస్తూ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు ఇప్పుడే ఈ ముముక్ష వ్యవహార ప్రకరణ సంవాదంలోనే కొన్ని సూచనలు ఈ సభకు సమర్పిస్తున్నాను. అది ఏంటంటే, మనం కొన్ని సత్యం ఇక్కడ చెప్పుకోబోతున్నాం, ప్రకటించుకోబోతున్నాం. ఇంతకన్నా ఉత్తమమైన సత్యం ఏదైనా ఉంటే ఎవరైనా ప్రకటించవచ్చు, లేదా ఇదే సత్యాన్ని మనం చెప్పుకున్న దానికన్నా అత్యంత మధురంగా సుస్పష్టంగా చెప్తే అది కూడా మంచిదే, అది శ్రేయదాయకమే. అట్లా కాకుండా అనుభవం లేకుండా అపవిత్రమైనటువంటి తర్కంలో దిగుతూ ఈ పుస్తకాల వల్ల ఏం లాభం, చదవడం వల్ల ఏం లాభం, ఇది మాత్రమే మార్గం, అది మార్గం కాదు, ధ్యాన మార్గం అంతేగాని యోగ మార్గం, విచారణ మార్గం ఉపాయం కాదు, పుస్తకాలు చదవడం వల్ల బాగుపడడం, ఇటువంటి తర్కములు ప్రతిపాదిస్తూ సాధకులను నిరుత్సాహపరిచే వారికి అటువంటి ప్రయత్నము ఇటువంటి కార్యక్రమాలకు అడ్లేమో గమనించండి అనేటువంటి అటువంటి మా వారికి మేము గుర్తు చేస్తున్నాం. నేను చెప్పేది ఒకటే, ఓ నాయనలారా, స్వానుభవంతో మేము చెప్తున్నటువంటి తత్వజ్ఞానానికి డిస్ట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి అని మనవి చేస్తున్నాను. అనేక మంది ముముక్షువులను దృష్టిలో పెట్టుకుని అనేక సోదాహరణములతో అనేక సందర్భాల్లో మహనీయులు ప్రతిపాదించినటువంటి పరమసత్యాన్ని, మీరు బ్రహ్మము కంటే వేరు కాదు అన్నటువంటి మహత్తరమైనటువంటి నాదాన్ని మేము నిరూపిస్తూ వినిపిస్తున్నాం. ఈ పరమసత్యాన్ని సర్వజనులపై మాకున్నటువంటి ఆప్యాయత చేత, కృతజ్ఞత చేత పాఠ్యాంశంగా ప్రవచనం చేస్తున్నాం. కేవలం కుతర్కం చేస్తూ ఇది మార్గం కాదు అది మార్గం కాదు అని కేవలం వాదోపవాదాలకు సిద్ధపడే కొంతమంది మిత్రులారా, మీరు సత్యమును ఎరిగి ఉంటే ప్రపంచానికి ప్రకటించండి. అలా కాకుండా ఎవరైనా సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే దానిని కేవలం వ్యతిరేకించడానికో, దోషాన్ని ఆపాదించడానికో, లేక ఆ పాఠ్యాంశాన్ని ప్రతిపాదించే వ్యక్తికి యొక్క దోషాలను గురించి ఎక్కువగా సంభాషించడానికో ప్రయత్నిస్తారా? అది ఉచితం కాదు, సశాస్త్రీయం కాదు అని మనవి చేస్తున్నాను. సర్వజనులపై మా ప్రేమయే ఉంటుంది. దయచేసి మొట్టమొదట దృష్టిని శుద్ధపరచుకోండి. ప్రయత్నశీలులై ప్రాణాయామం, ప్రత్యాహారం, తితిక్ష ఇటువంటి అష్టాంగ యోగాలతో బుద్ధిని సునిశ్చితం చేసుకోండి, నిర్మలం చేసుకోండి, విస్తారం చేసుకోండి. ఈ శాస్త్రాన్ని ఒకవైపు చదువుతూ రెండో వైపు బుద్ధిని సువిశాలం, సునిశ్చితం, తితీక్షణం చేసేటువంటి సుతీక్షణం చేసుకునే ప్రయత్నంలో ఉండండి. అప్పుడు ఈ శాస్త్రాన్ని విచారణ చేస్తూ ఉండండి. ఏది సత్యమో ఏది కాదో మీకు మీరే నిర్ణయించుకోండి. ఇంతకు మించి మేమేం చెప్పగలం? మేము సర్వజనులకు శ్రేయోభిలాషులం. మాకు అందిన ఆప్త వాక్యాలు అందించేవారు మాత్రమే. ఓ సర్వజనులారా, మీలో మీలోని ప్రతి ఒక్కరిలో అనుక్షణం స్రవిస్తున్నటువంటి అమృత తత్వాన్ని మేము గ్రహించాం. శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర వేద సమేతం పురుషం మహాంతం అని వేదం చెప్పినట్టుగా మీలోని ప్రతి ఒక్కరిలో అనుక్షణంగా వేంచేసి ఉండి ప్రకాశిస్తున్నటువంటి అమృత తత్వాన్ని మేము గమనించాం. ఆనంద తత్వాన్ని, పరతత్వాన్ని మేము దర్శిస్తున్నాం. అటువంటి పరతత్వాన్ని అనేక ప్రయత్నములతో ఎరిగిన వారమై, బుద్ధికి నిర్ణయించుకున్న వారమై, మీ శ్రేయోభిలాషులమై మీ ముందు ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని, పరతత్వ జ్ఞానాన్ని, ఆత్మశాస్త్రాన్ని, మోక్ష శాస్త్రాన్ని ఉపన్యాసపూర్వకంగా ఈ రాముని ద్వారా ప్రతిపాదిస్తున్నాం. ఈ సంసారంలోని దోషం ఏమిటో గ్రహించినట్టు మేము బ్రహ్మజ్ఞానమును నిద్రలేపేటువంటి వాక్యాలు చెప్పబోతున్నాం. దయచేసి శ్రద్ధగా వినండి. వింటూ ఉంటే సత్యమేమిటో మీ అంతట మీరే మీ హృదయ ఆకాశంలో దాంచగలరు. అంతేగాని పరమసత్యానికి మరొకరు నిరూపణ కాదు, గురువు నిరూపణ కాదు, మరొక శాస్త్ర నిరూపణ కాదు, వేద నిరూపణ కాదు. మీ హృదయమే, హృదయాకాశమే దాని యొక్క నిరూపణ. ఇక మేము పరమార్థ సత్యాన్ని అనేక సభలలో ప్రవచనం జరిగి నిర్ణయించబడినటువంటి ఒక పరతత్వాన్ని, ఈ జీవుడు పరబ్రహ్మమే అయి ఉన్నాడు, స్వతహా జన్మ మృత్యు బంధరహితుడు, నిర్మలుడు, అనంతుడు, నిత్య ఆనంద స్వరూపుడు అని నిర్ణయించుకున్న వారమై అటువంటి పరమసత్యాన్ని నిర్దుష్టంగా, దోషరహితంగా, ఆనంద ఉత్సాహాలు కలగజేసే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సభలో వేం చేసిన మహనీయులందరి శోభనాభావాలు, వారి శుభ సంకల్పాలు ఈ మన కార్యక్రమంలో అంతర్లీనమై ఉన్నాయి. ఏ వాక్యాలైతే మీ పూర్ణ స్వస్వరూపం గురించి, ఈ దృశ్యం గురించి, ఈ శరీరాదులతో ఏర్పడుతున్న కేవల భ్రమ సంబంధం గురించి సమగ్రంగా బోధిస్తుందో అవే ఆప్త వాక్యాలు. మీ యొక్క వాస్తవ స్వస్వరూపం ఏ విధంగా పరమాత్మ తత్వానికి ఏమాత్రం కిందగా లేదో అది నిరూపించే శాస్త్రమే నిజమైన ఆప్త వాక్యం. తత్వం త్వం తత్ అసి, నీవు అది అయి ఉన్నావు అనేటువంటి మహత్తర ఆప్త వాక్యమే మనం చెప్పుకోబోయేటువంటి ఈ విస్తార గ్రంథం యొక్క సహజ సత్యం. ఇందలి మనం ప్రతిపాదించబోయేటువంటి పరమ సత్యం. ఓ రామచంద్ర, మేము తపస్సు, ధ్యానము ఇత్యాది అనేక ప్రయత్నములతో బుద్ధిని నిర్మలం చేసుకుని బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి బుద్ధి కలిగి ఉన్నాం. ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేత ఆ పరమాత్మ మనందరిపై కురిపిస్తున్న కరుణామృత రసంగా మనం ఈ వాక్యాలు చెప్పుకోబోతున్నాం. మనం చేయబోయే విచారణ సమస్త వేద ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నటువంటి ఏకవాక్యం అయినటువంటి అఖండ బ్రహ్మతత్వమే లక్ష్యంగా కలిగి ఉన్నది. తత్వమే త్వం తత్ అసి సోహం. ఈ వాక్యము యొక్క లక్ష్యమే మన యొక్క సంభాషణ యొక్క ఎసెన్స్. కనుక సర్వజనులారా, నిస్సంకోచంగా మనం చెప్పుకోబోయే ఈ మోక్ష శాస్త్రాన్ని వినండి. ఇది గ్రహిస్తూ ఉంటే పరమ పురుషార్థం తప్పక లభించగలదు అని చేతులెత్తి ప్రకటిస్తున్నాను. కొన్ని కొన్ని సందర్భాల్లో పరమాత్మ తత్వాన్ని మరుగున పరుస్తూ వేదాంత విరోధములైనటువంటి కొన్ని కొన్ని శాస్త్రాలు తర్కాలు, జీవుడు అల్పుడు, పరమాత్మ మహోన్నతుడు, ఈ జీవుడి అల్పత్వం పోదు, ఇతను ఎప్పటికీ మారడు, ఇతని గతి ఇంతే, ఇతను కేవలం పాపి, ఇతను అనేక దుఃఖాలు అనుభవించడానికే సృష్టించబడ్డాడు, ఇటువంటి తర్కాలు ఆ తత్వశాస్త్రానికి వేదాంత శాస్త్రానికి కించిత్ విరోధములు అవుతూ ఉంటాయి. అదంతా లోక సామాన్యమే, అందులో విశేషమేం లేదు. అయితే ఏ దృష్టి తెచ్చే దర్శించబడటంతో ఏది ఎట్లు ప్రతిపాదించబడుతోంది అనే విషయం కూడా మనం వేరువేరు సిద్ధాంతములు అభిమతములు చర్చించబోతున్నాం. అన్నిటినీ వీఆర్ లింకింగ్ టు ఫైనల్ ఫ్యాక్ట్ దట్ అఖండ బ్రహ్మతత్వం జీవో బ్రహ్మేతి నాపరహ అన్నటువంటి ఈ జీవుడు స్వయముగా పరతత్వమే అయి ఉన్నాడు అన్నటువంటి నిరూపణకు దానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఈ మన చరణ కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క సంవాదం కొనసాగు ముందుకు పోతూ ఉంటుంది. మనం చేసే ఈ విచారణ అంతా విజ్ఞాన దృష్టితో పరిశీలనాత్మకమైనటువంటి వివేచనాపూర్వకమైనటువంటి అవగాహన ను జనింపజేయటం ఉద్దేశంతో చేయబడుతూ ఉంటుంది. అంతేగాని నేను చెప్తున్నాం కనుక మీరు నమ్మవలసిందే, ఇంతకు మించి మీరు మాట్లాడకండి అనే ఉద్దేశమే కాదు. అందుచేత చెప్పబోయేదంతా కూడా మీరు వివేక విమర్శక దృష్టితో తప్పక పరిశీలించవచ్చు. ఇందులో లోపాలను మీరు మీ మార్గానికి ఇబ్బంది కలిగించేవి ఏమైనా ఉంటే పక్కన పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మరొక ముఖ్యమైన విషయం, మేము అనేక పురుష ప్రయత్నములచే తపస్సు ధ్యానము ఇత్యాది కార్యక్రమంలోచే చిత్తమును శుద్ధపరుచుకుని అప్పుడు మాకు అనుభవమైన సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాం. వీఆర్ ప్రెజెంటింగ్ ఏ ఫ్యాక్ట్ విచ్ వీఆర్ వెరీ మచ్ కన్విన్స్డ్ హ్యావింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ యాజ్ లిజనర్స్ యాజ్ లెర్నర్స్ యాజ్ స్టూడెంట్స్. జనంలో కొంతమంది తమ యత్నం చేసి ఉండకపోవచ్చు, వారి మనస్సుల్లో పారమార్థిక దృష్టి ప్రాపంచిక దృష్టి కొంచెం ఉండేటువంటి అవకాశం ఉన్నది. అందుచేత కొంతవరకు మేము చెప్పే విషయంపై కొంత విశ్వాసము ఉంచి ఈ మేము ప్రతిపాదిస్తున్నటువంటి విచారణను కొంచెం కూలుగా మొట్టమొదట స్వీకరించడం అవసరం అని కూడా మేము మీకు మీ అందరికీ చెప్పుకుంటున్నాం. అందుచేత మేము చెప్తున్నది వివేక విమర్శన దృష్టితో చూడండి, మాపై కొంత నమ్మకంతో ముందుగా వినండి అని మనవి చేస్తున్నాం. మరొక విషయం, మేము తపస్సు ధ్యానాల విషయంలో అధికంగా చేసి ఉండలేదే, మేము ఇది వినటానికి అర్హులమేనా అనేటువంటి అనుమానాన్ని మొట్టమొదట త్యజించండి. బికాస్ ఆత్మతత్వం అంతా ఇట్ ఈజ్ ఏ సింపుల్ కామన్ సెన్స్. ఏ ఒక్కడైనా బుద్ధితో ఏకాగ్రతతో వింటే తప్పక అవగాహన చేసుకోగలడు అని సభికులందరికీ నేను మనవి చేస్తున్నాను. శ్రోతలందరికీ, రాబోయే జనులందరికీ నేను మనవి చేస్తున్నాను. మనం కొనసాగిస్తున్నటువంటి ఆత్మ విచారణ జీవుని ఉత్తమ కార్యాచరణ వైపు ప్రోత్సాహపరచగలదు అని కూడా కించిత్ మేము ఉద్దేశిస్తూ ఈ పాఠ్యాంశాలు ప్రతిపాదిస్తున్నాం. అందుచేత పఠించేటప్పుడు వినేటప్పుడు కొంచెం శ్రద్ధను ఓర్పును కలిగి ఉండండి. ఒక చోట అర్థం అవటం సులభంగా లేకపోయినంత మాత్రాన వెనకకు మరలకండి. అవసరం అనుకుంటే విజ్ఞాన వారితో ఆ విషయాన్ని సంభాషించండి, అనుమాన నివృత్తి చేసుకోండి. లేదా మీరు మరికొంత శ్రవణం చేస్తూ చేస్తూ ఉండగా అంతకు ముందు అనుమానం స్వభావ సిద్ధంగానే నివృత్తి అవ్వగలదు అని కూడా ఈ శాస్త్రాన్ని ప్రతిపాదిస్తున్న నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ గ్రంథమంతా చక్కగా పరిశీలించడం జరిగితే ఆ తర్వాత దీని యొక్క ప్రయోజనం ఏమిటో మీకు మీరే గ్రహిస్తారు. అప్పుడు రామచంద్రమూర్తి. మహర్షి వశిష్ఠ మహాశయ, లోకంలో ఒక పోకడ ఉన్నది స్వామి, దాని గురించి మీ మీ ముందు చిన్న అనుమానంలాగా ప్రతిపాదిస్తున్నాను. మనం జ్ఞాన అంశానికి వెళ్లే చర్చలకు వెళ్లే ముందు అదేంటంటే, ఈ జీవుడు బ్రహ్మమే అని అధ్యాత్మశాస్త్రం లేక మీరు ప్రతిపాదిస్తున్నటువంటి ఆత్మశాస్త్రం మోక్ష శాస్త్రం చెప్తూ వస్తోంది కదా. జీవుడు బ్రహ్మమే అయి ఉండగా ఇక సాధన ఎందుకు అనేటువంటి ఒకనొక అభిప్రాయం కూడా ఉన్నది స్వామి, దాని గురించి ఎలా సమాధాన పరుస్తారో అది కూడా ప్రవచనం చేయండి. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఓ రామచంద్ర, ఈ జీవుడు బ్రహ్మమే అనడంలో అనుమానమే లేదు. అయితే నేను బ్రహ్మమే, ఈ జగత్తుగా కనిపించినది కూడా బ్రహ్మమే, కనుక నేనే ఈ జగత్ సర్వంగా అయి ఉన్నాను అన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆత్మ ఆనంద స్థానం ఉంది చూశావు, దానిని గుర్తు చేయడానికే కదా మనం ఈ శాస్త్రాన్ని మనం ఈరోజు సంవాదం చేసుకుంటున్నాం. అయితే ఈ జీవుడు బ్రహ్మమే కదా, ప్రయత్నం ఎందుకు అనేటువంటి తర్కం ఉంది చూశావు, అది అప్రయత్నశీలానికి దారితీస్తుంది, అనేక వాదోపవాదాలను మన ముందుకు తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుచేత మనం శాస్త్రాన్ని ఆస్వాదిద్దాం, అనవసరమైనటువంటి తర్కంలోకి అప్రయత్నశీలత్వానికి సాధకులుగా మనం అందరూ చిక్కుకోకూడదు అని మనవి చేస్తున్నాం. ఊరికే వాదోపవాదాలు చేసి మనస్సు కలత చెందించుకోవడం కంటే ఒక పరమసత్యాన్ని అనేక కోణాల్లో పరిశీలించి నిర్దిష్టం సుస్పష్టం చేసుకోవడం ఉచితం కదా. జీవితం అమూల్యమైంది, కేవలం తర్క వితర్కములతో జీవితాన్ని అంతా వృధా చేద్దామా అంటే అది సందేశం కాదు కదా. అటువంటి మార్గంలో వాదోపవాదాలతో తర్క వితర్కాలతో ప్రయత్నం ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, బ్రహ్మమే అని చెప్తున్నాయి కదా, గురువు గారు నిజంగా నమ్మారా, అయితే అలా ఎందుకున్నారు, ఇలా ఎందుకు ఉన్నారు, ఇటువంటి తర్కములతో వితర్కములతో వర్తమానాన్ని మన శాస్త్రీయ అవగాహనకు కావలసినటువంటి పాఠ్యాంశాలని నేర్చుకోవడంలో అడ్డుగా పెట్టుకోకూడదు అని మేము శ్రోతలందరికీ గుర్తు చేస్తున్నాం. పరమాత్మతత్వం చివరికి దాని యొక్క నిరూపణ అనుభవం మాత్రమే, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ వాట్ ఎవర్ వి లెర్న్ మస్ట్ అల్టిమేట్లీ బి ఎక్స్పీరియన్స్డ్. మనము ఏ సత్యాన్ని చెప్పుకుంటున్నామో అది అనుభవానికి రావాలి, అది శాస్త్రం యొక్క ఉద్దేశం. శాస్త్రం అనుభవం వరకు తీసుకువెళ్తుంది, కానీ అనుభవం పొందవది మాత్రం శ్రోతయే విద్యార్థి. గురువుగారు పాఠం బాగా నేర్పగలరేమో, అంతేగాని పరీక్ష రాయవలసింది మాత్రం విద్యార్థియే, పాస్ అవ్వవలసింది మాత్రం విద్యార్థియే, అంతేగాని గురువుగారు వెళ్ళి రాయరు కదా. అలాగే శాస్త్రం పరతత్వ జ్ఞానాన్ని ప్రతిపాదించగలదు, గాని దాని యొక్క అనుభవం మాత్రం ప్రతి జీవుడు తన అంతరంగంలో సిద్ధించుకోవాల్సిన విషయమే. మన యొక్క ఈ విచారణ యొక్క పాత్రలా లేనిది లేనట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా మహనీయుల యొక్క అనుభూతులను అనుభవాలను చెప్పుకోవడం మాత్రమే. ఇది వింటున్నటువంటి శ్రోత దోషరహితమైన వివేకంతో ఈ సమాచారం అంతా పరిశీలిస్తూ ఉండగా, అద్వితీయమగు ఆత్మ అని చెప్పబడేది నేనే, ఆ పరబ్రహ్మం అనేది నేనే, నాటకంలో జీవుడుగాను ఆ నాటకం వేస్తున్న పాత్ర తనదైనటువంటి వారు పరమాత్మగాను, స్వప్నంలో ఉన్నది జీవాత్మగాను, ఆ స్వప్నం తనదైన వాడు పరతత్వం గాను గ్రహించి నేనే ఆ పరతత్వాన్ని అనే అనుభవాన్ని అతను వింటూ వింటూ ఉండగా అతనే పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్క మాట మాత్రం చెప్పగలం, మేము ప్రతిపాదించేదంతా వేద ఉపనిషత్ వేదాంగములలోని విజ్ఞాన సారమే ఉన్నది. వేదముల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ చెప్పినటువంటి విజ్ఞాన సారమునకు అనుకూలం మాత్రమే మహావాక్యములైనటువంటి అహం బ్రహ్మాస్మి, సోహం, తత్వం, త్వమేవాహం ఇటువంటి వేదవాక్యాలు ఉన్నాయి చూశారు, అవే మనకు అంతిమ ప్రమాణాలు అయి ఉన్నాయి. ఓ జనులారా, మరొక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. మనం శాస్త్రాలు ఉపమానాలు ప్రమాణాలు వగైరా ఉపయోగిస్తున్నాయి కదా, ఈ ఉపమాన ఉపమేయముల గురించి దయచేసి ఘర్షణ పడకండి. మనకు మెయిన్ గా ఆత్మతత్వం నిర్దిష్టం సుస్పష్టం చేసుకోవడం ముఖ్యం. కేవలం ఉపమాన ఉపమేయాల గురించి వాదోపవాదాలు చేసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే సర్వ వేద వేదాంతముల యొక్క ఋషుల యొక్క ప్రవచన సారం ఏమిటి అంటే, నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు నాకు ఈ విశ్వామిత్ర మహర్షికి సుస్పష్టం చేసిన ఒక పరమ సత్యం, ఒక బ్రాండ్ ట్రూత్ ఏమిటంటే, ఓ జీవుడా, నీవు నిత్యమగు బ్రహ్మమువే, బ్రహ్మమునకు వేరుగా ఈ జగత్తు లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ద్రష్టగా ద్రష్టాతీతుడుగా ఉన్నది నువ్వే. నీ ద్రష్ట అతీత తత్వమే పరతత్వం. ద్రష్ట అన్న రోలే నాటకంలోని రోల్ లాగా జీవాత్మతత్వము అని నిర్దేశించడం, ప్రవచనం చేయటం జరిగింది. మనం ఆ విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. మనం ఏ యుక్తిని అనుసరించినా పర్వాలేదు, ఏ ఎగ్జాంపుల్స్, ఏ కథానికలు, ఏ విషయాలు ఏ రూపంగా చెప్పుకున్నా తత్వం, సోహం మొదలైన వాక్యముల అర్ధసారాన్ని ఎంతవరకు అనుభవం తెచ్చుకోగలిగాం అని కదా ముఖ్యం. ఎంతవరకు వాటిని అనుసరించాం అన్నది మనందరికీ ముఖ్యం. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఈ జీవుడికి శాంతి లభిస్తుంది. శాంతియే పరమశ్రేయస్సు కదా. అట్టి అంతరంగ ప్రశాంత స్థితి విచారణ చేత ప్రాప్తిస్తుంది. మా ప్రయత్నము అటువంటి విచారణని ఉత్సాహపరచడమే. అనేకులు ప్రతిపాదించినటువంటి అనేక యాంగిల్స్ నుంచి చెప్తున్నటువంటి పరమసత్యాన్ని మీ ముందుంచడమే. మనం చెప్పుకోబోయేటువంటి ఈ విచారణను వినడానికి సర్వజీవులు అర్హులే అయి ఉన్నారు. ఆల్ డిజర్వ్ టు గో త్రూ అండ్ ఎనలైజ్. ఎందుకని, ప్రతి ఒక్కరు మనం చెప్పుకోబోతున్నటువంటి పరతత్వ స్వరూపమే అయి ఉన్నాడు కదా. ఆయన స్వరూపం ఆయన వినటానికి, సిద్ధించుకోవడానికి అడ్డేముంటుంది. అసలు విషయం వదిలేసి ఒక్కొక్కసారి ఉపమాన ప్రమాణ విమర్శలు ప్రకృతిలోల వల్ల లాభం లేదు అని మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆహారం లభించినప్పుడు చక్కగా స్వీకరించాలి. అంతేగాని ఈ బియ్యం ఎవరి చేనులో పండాయి, ఆ చేను సొంతదారులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళా చెడువాళ్ళా, ఆ చేను యొక్క పొడవు వెడల్పులు ఏంటి, ఆ పక్కవాళ్ళు ఎటువంటి వారు, ఆ ఊరు ఎటువంటిది, ఇటువంటి ముఖ్యమైనవి కావు కదా. అట్లాగే మనం పరమసత్యాన్ని ఆదర్శంగా, లక్ష్యంగా కలిగి ఉండాలి. మన వాదోపవాదాలు పరమసత్యాన్ని మరింతగా నిరూపించగా ఉండాలి. శ్రోతలందరికీ మరొకసారి వినయపూర్వకంగా మనవి చేస్తూ, ఇప్పుడు మరొక విషయం, ఏకాగ్ర దృష్టి. వినేటప్పుడు అంతకు ముందుకు సంబంధించిన అనేక ఆలోచనలు ప్రవేశిస్తూ గురువు చెప్తున్నటువంటి వాక్యాలపై ఏకాగ్రత కుదరదు. లేదా ఒక్కొక్క సందర్భంలో అపార్థము ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి విషయంలో శ్రోత లేక శిష్యుడు అత్యంత జాగరూకుడై ఉండాలి అని అందరికీ జాగ్రత్త చెప్తున్నాను. వివేకంతో వినాలి. అనుభవజ్ఞుడైనటువంటి గురువు ఏ సాదృశ్య జ్ఞానం ఏ విధంగా ప్రతిపాదిస్తున్నాడో ఏకాగ్రతతో వినాలి. అనేక యాంగిల్స్ నుంచి పరిశీలనగా స్వీకరించాలి. హంస ఏ విధంగా పాలు మాత్రమే స్వీకరించి జలం వదులుతో, అలాగే ఏకాగ్రతతో గురువు చెప్పే వాక్యాన్ని సారాన్ని గ్రహించాలి. నాయనలారా, భోగ ధ్యాస వల్ల ఏకాగ్రత ఏర్పడదు. ఈ ప్రపంచంలో ఇది సంపద, ఇది కావాలి, ఇది పొందాము, ఇది పొందలేదు, వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు వాళ్ళు, వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఇటువంటి అనేక భావాల చేత, సాంసారిక భావాల చేత, ఇటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత ఏకాగ్రత కుదరటం లేదు అని శ్రోతలందరికీ కించిత్ గుర్తు చేస్తున్నాను. మనం అందరం వివేకులం కావాలి. ఆత్మ జ్ఞానాన్ని సిద్ధించుకోవాలి. ఆత్మానందాన్ని ఆస్వాదించాలి. వివేకహీనులై భోగములందు ఆసక్తులై ఉండే మనుషులకు రాతి ఎందు పుట్టి పెరిగి నశించే భోగులు కప్పకు జ్ఞానుల దృష్టిలో తేడా లేదు. కాబట్టి వివేక దృష్టితో శాస్త్రములచే చెప్పబడుతున్న దృష్టాంతాలని, విషయాన్ని గురువులచే ప్రతిపాదిస్తున్న ఒక పరమసత్యాన్ని గ్రహించాలి. ఉత్తమ బుద్ధితో అవగాహన చేసుకోవాలి. పాఠకుల్లో ఉండేటువంటి అనుమానాలు నివృత్తం చేసి బోధ దృఢపడటానికే గురువులు అనేక ప్రమాణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. వీటి అన్నిటి యొక్క లక్ష్యము శాంతియుతమైనటువంటి స్వస్వరూప పరమ పదమే అయి ఉన్నది కదా. ఆ పనిని వదిలి ఈ దృష్టాంతాల విషయంలో, ఉపమానాల విషయంలో, గురువుల యొక్క గుణ అగుణాల విషయంలో వాదోపవాదాలు చేసుకుంటూ మీరు ఇటువంటి వారు సన్యాసులు నమ్మకూడదు, ఇటువంటి వాళ్ళు నమ్మకూడదు, అటు ఇటువంటి ప్రాపంచిక విషయములలో ఇరుక్కుపోకూడదు, అది ప్రమాదకరమైన విషయము అని శ్రోతలకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రమాణాలు మాకు సరిపడవండి, ఇలా చెప్తే మాకు కుదరదండి, ఇటువంటి వాళ్ళు చెప్తే మేము వినమండి, ఈ శాస్త్రాలు మాకు సరిపడవండి, ఇటువంటి మాటలతో పరమసత్య ఆశయాన్ని బలహీనపరచుకోవద్దు అని అందరికీ నా విన్నపం. చెప్పే విషయాన్ని బుద్ధి పక్కతలో పఠించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అని అందరూ జాగరూకులై ఉండాలని శ్రోతలకు గుర్తు చేస్తున్నాను. మీరంతా మహాబలవంతులు కావాలి. మేము భగవత్ ప్రేరణ చే శుభ సంకల్పులమై పరమశాంతిని పొందించగలిగినటువంటి మీ స్వస్వరూపం యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నాం. శ్రోత యొక్క స్వస్వరూపం యొక్క మహద ఔన్నత్యమే ఈ సంవాదం యొక్క పాఠ్యాంశం. అందుచేత మా వాక్యములలోని అంతర్లీన సత్యాన్ని వివేక దృష్టితో గ్రహించడానికి మీరు సిద్ధపడండి. మీ స్వస్వరూపమే మన సంభాషణ యొక్క సబ్జెక్ట్, కాబట్టి ప్రతి శ్రోత నా సబ్జెక్ట్ యొక్క హీరో అని నా ఉద్దేశమని శ్రోతలందరూ గమనించదరుగాక. ఓ మిత్రులారా, సభికులారా, ఆత్మ విశ్రాంతి లభించేంత వరకు శాస్త్ర ఉపదేశాలన్నీ, చక్కటి సుగుణములను, సౌజన్య భావాలని, సాధు సంగమాలని, దానము, ప్రేమ ఇటువంటి సాత్విక గుణములను తప్పనిసరిగా ఆశ్రయించవలసిందే అని మరల ఘంటాపథంగా మరొక్కసారి ప్రకటిస్తున్నాను. పురుషార్థములను సాధించవలసిందే. ప్రయత్నించువాడే క్రమంగా శాస్త్రములలోని అంతరార్థాన్ని తెలిసి ఉత్తమ విచారణ పారాయణుడు అవుతున్నాడు. తద్వారా ఆ శ్రోత ఆత్మ అనుభవానికి అర్హుడవుతున్నాడు. అటువంటి ఆత్మ అహం బ్రహ్మ అనబట్టి నేనే ఆ పరతత్వాన్ని, నా యొక్క ఈ సాక్షి స్వరూపమే ఆ పరతత్వంగా శాస్త్రకారులు వర్ణిస్తున్నారు అనేటువంటి స్థితితో పరమశాంతిని, ఆనందమును పొందటమే తురీయమని, పరమశాంతి తత్వమని, మోక్షము అని, జన్మరాహిత్యము అని ఈ విధంగా చెప్పబడుతుంది. ఎవడైతే భావ సముద్రాన్ని దాటి భావ నారాయణుడు అయినటువంటి శుద్ధ స్వస్వరూపముని సమీపించి అందులో సుస్థిరుడవుతాడో అటివాడు తురియ పదమును సంపాదించినట్టు. అతడే మాకు కూడా వందనీయుడు. అటువంటి వాడు గృహస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, లేక భోగి కావచ్చు, లేక యక్షకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ జాతిలో అయినా ఉండవచ్చు, ఏ దేశంలో అయినా ఉండవచ్చు, అతను మాత్రం సర్వ విధముల ఐహిక ఆముష్మిక సర్వ ఫలములకు చేయించిన వాడే ఉంటాడు. ఒకనక నిశ్చలత్వం, ఒకనక ప్రశాంత ఆనందత్వం ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎందుకని, తన స్వరూపం ఇది కదా అని నిర్దిష్టం చేసుకున్నాడు కాబట్టి. ఓ రామచంద్ర, ఓ సభికులారా, మీ దృష్టి అంతా ఆశయం పైననే నిలపండి. చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా సూక్ష్మ బుద్ధితో మీ సమక్షాన్ని నిలుపుకోండి, సార విషయాన్ని గ్రహించండి, ఆ తర్వాత మరల కొనసాగుతున్నటువంటి సంభాషణని జాగ్రత్తగా వినండి. నాయనలారా, మరొక్క విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను. పరమార్థ తత్వానికి మనం మాటల్లో చెప్పుకుంటున్నాం, బానే ఉంది, మాటలతో చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు, అది హృదయస్థం కావాలి, అది చిత్తంలో ప్రవేశించాలి. మన సమన్వయం, అనుక్షణిక సమన్వయంలో ప్రవేశించి అటువంటి ఉత్తమ దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్వేత్ బ్రహ్మమయం జగత్ అని చెప్పబడినట్టుగా బ్రహ్మముగా దర్శించాలి. స్వస్వరూప ప్రత్యక్ష దర్శనంగా ఈ జగత్తును చూడగలగాలి. అంతేగాని కేవలం అర్థమును నాలుకపై ఉంచుకుని ప్రయోజనమే ఉంటుంది? దాన్ని ఇంటర్నలైజ్ చేయాలి. వీ హౌ టు ఇంటర్నలైజ్ వాట్ ఎవర్ వీఆర్ హియరింగ్. దానిని ప్రత్యక్షంగా నిరూపణ చేసుకుని ఆస్వాదించాలి. ఆయన ఎగ్జాంపుల్ బాగా చెప్పాడండి అని ఇంకొక చోట మనం ఆ ఎగ్జాంపుల్ బాగా చెప్పినంత మాత్రానో, లేక ఒక శాస్త్రాన్ని కోట్ చేసినంత మాత్రానో సరిపోదు. మనం వింటున్నది చిత్తంలో ప్రవేశించి మన దృష్టి పవిత్రం కావాలి, మన అవగాహన, మన అనుభూతి సుస్పష్టం కావాలి. అందుకు యుక్తి ఏదైనా పర్వాలేదు. ఇక కొందరి విషయం మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే, కించిత్ చంచల బుద్ధితో భ్రమయందు ఉన్నవారై యుక్తాయుక్తముల పరిశీలన లేకుండా విషయం చెప్తున్నారు, కానీ దానిని అనుభూతికి సంసిద్ధత ఉండటం లేదు. విషయం చెబుతూ దాని అనుభూతికి సంసిద్ధత ఉండని వారిని మనం ఈ గ్రంథంలో బోధ చెంచువులు అని అనుకుంటున్నాం. అంటే చెప్పగలరు గాని వారు అనుభూత పరచుకోవటం లేదు అని చెప్పడానికి. అనగా మనం ఈ వాక్యం ఎందుకు చెప్పుకున్నామంటే, వింటున్నది అనుభూతం చేసుకోండి, దాన్ని అప్లై చేయండి. ఏ పరమ సత్యాన్ని మనం అంగీకరిస్తూ వస్తున్నామో దానిని మన దృష్టిలోకి తీసుకొచ్చి మన అనుభవంలోకి అనుభూతిలోకి ట్రాన్స్ఫార్మ్ చేసి మమాత్మ సర్వభూతాత్మ అని ఆనంద స్వరాన్ని హృదయంలో గానం చేసుకుంటూ ఉండాలి అని నేను ఈ సందర్భంలో శ్రోతలకు అందుకు సంసిద్ధపడమని మనవి చేస్తున్నాను. ఇదంతా పరమాత్మ స్వరూపమే అని అనుకున్నప్పుడు నేను కూడా పరమాత్మ స్వరూపమే, అందుచేత నేనే ఈ సర్వస్వరూపం కూడా అన్నట్టు అనుభవాత్మకమైనటువంటి భావనను పెంపొందించుకోవాలి అని శ్రోతలకు మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం, అనుభవమే స్వరూపంగా కలిగినటువంటి బ్రహ్మ వస్తువు ఒక పురుగు నుండి బ్రహ్మదేవుడి వరకు సదా సర్వదా సమంగా వేయించేసియే ఉన్నది. దానిని బ్రహ్మతత్వాన్ని మనం కొత్తగా ఏ ఒక్కరిలోనూ వెలిగించవలసిన అవసరమే లేదు. జ్వాజ్వల్యమానంగా జ్ఞానానందమయంగా ప్రతి జీవునిలోనూ పరబ్రహ్మము ప్రకాశిస్తూనే ఉన్నది. అటువంటి సర్వే సర్వత్రా వేయించేసి ఉన్న పరబ్రహ్మం గురించి కుకల్పనలు చేసుకుని ఏం ప్రయోజనం? అహం బ్రహ్మాస్మి తత్వం ఇటువంటి వాక్యాలు మనం ఏ విధమైనటువంటి మార్గంలో అయినా సుస్పష్టం చేసుకోవాలి అని మరల మనవి చేస్తున్నాను. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ జ్ఞాన విషయాలు బ్రహ్మతత్వం సనాతనం, అనంతకాలంగా అనేక సందర్భాల్లో అనేకులచే ప్రవచనం చేయబడియే ఉన్నది, అనేక గ్రంథములలో ఉదహరించబడియే ఉన్నది. మనం మరొక్కసారి అనేక గ్రంథముల్లోని అనేక గురువుల యొక్క అనేక వేద ఉపనిషత్ సారముల యొక్క ప్రవచన సారాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే మనం కొత్తగా ఏమీ చెప్పుకోవట్లేదు అని సభికులందరికీ మనవి చేస్తున్నాం. మనం చెప్పుకోబోతున్నది అంతకు ముందు నిరూపించబడినటువంటి పరమ సత్యమే. ఇప్పుడు అపరోక్ష జ్ఞానం అనే విషయం కూడా ఒకటి రెండు విషయాలు చెప్పుకుంటూ మనం కొంచెం ముందుకు వెళ్దాం. ప్రత్యక్ష జ్ఞానం అంటే ఇంద్రియాలకి కనపడే జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం. ఆత్మ అనబడేది ఒకటి ఉన్నది. ఈ జీవుడు ఆత్మస్వరూపుడు, అంతేగాని దేహస్వరూపుడు కాదు, గుణస్వరూపుడు కాదు, విషయస్వరూపుడు కాదు, మనోబుద్ధి చిత్త స్వరూపుడు కాదు. అవన్నీ ఈ ప్రపంచంలో ఈ జీవుని యొక్క తత్వాన్ని విశ్లేషించడానికి శాస్త్రాలు కల్పించినవి మాత్రమే, మనం కల్పించుకున్నవి మాత్రమే, మన బోధ యొక్క ఉత్కృష్టత కొరకు మనం చెప్పుకుంటున్నది మాత్రమే. సో ఈ ఇంద్రియాలకు కనిపించే ఏదైతే ఉందో ఇది ప్రత్యక్ష జ్ఞానం అంటాం. ఆత్మ కళ్ళకు ఎదురకుండా కనబడుతుందా? చెవులకు ఎదురకుండా వినబడుతూ ఉంటుందా? కాదు. కళ్ళకి ఎదురుగా చెవులకు ఎదురుగా అనుభవం అయ్యేది కాదు. కాబట్టి ఆత్మ ప్రత్యక్ష జ్ఞానం కాదు. మరి ప్రత్యక్ష జ్ఞానం కానప్పుడు ఆత్మ పరోక్ష జ్ఞానమా? అంటే అది ఎక్కడో ఉంది, మనం ఇప్పుడు వెళ్ళి దాన్ని సంపాదించాలి, సాధనలు చేయాలి, ఎక్కడో ఉన్నదా? ఆత్మస్వరూపుడు కానివాడు ఎవడూ లేడు అనేది శాస్త్రం చెప్పిన మొట్టమొదటి విషయమే కదా. కాబట్టి ప్రతివాడు ఆత్మస్వరూపుడే అయి ఉన్నప్పుడు అతని యొక్క ఆత్మ మరెక్కడో లేదు. కళ్ళకి ఎదురుకుండా లేదు కాబట్టి ప్రత్యక్షం కాదు, మరెక్కడో లేదు కాబట్టి పరోక్షం కాదు. అందుచేత దానిని అపరోక్షము అన్నారు. ప్రత్యక్షము పరోక్షము కానిది అపరోక్షం. అపరోక్ష అనుభూతి ఇక్కడే ఉన్నది కానీ ఈ ఇంద్రియ బద్ధం కాదు అన్నటువంటి అనుభూతి ఉంది చూసారు, అది అపరోక్షానందం, అపరోక్ష జ్ఞానం అని చెప్పుకుంటూ ఉంటాం. అది ఆత్మ అనేది ఈ తెలుసుకునేవాడు తెలియబడుచున్నది తెలుసుకోవటం అనే త్రిపుటికి సాక్షి అయి ఇగ్నిషన్ అయి కారణ ఆధారమై మన ఎందే ఉన్నాడు. అటువంటి అపరోక్ష జ్ఞానమే మన ఈ శాస్త్రం యొక్క ఉద్దేశం. ఇటువంటి అపరోక్ష జ్ఞానాన్ని మనం చెప్పుకునేటప్పుడు కొన్ని జార్గాన్స్ కూడా చెప్పుకుంటాం. సాక్షి చైతన్యం అంటాం. సాక్షి చైతన్యం అంటే ప్రతి జీవుల్లో అతన్ని ఆలోచించేవాడు, ఆలోచన రెండు ఉన్నాయి కదండి. ఆలోచనకి ముందే ఆలోచించేవాడు ఉండాలి కదా, అతను ఆలోచనలు లేనప్పుడు కూడా ఉండాలి కదా, భావన అనుభూతులు లేనప్పుడు కూడా ఉండాలి కదా. ఎవరైతే ఆలోచనల కన్నా ముందే ఉన్నాడో, భావాల కన్నా ముందు ఉన్నాడో, భావ నారాయణుడై ఉన్నాడో ఆయనని టెక్నికల్ గా మనం ఈ గ్రంథంలో ఆయనకి ఏం చెప్తామంటే సాక్షి చైతన్యము అంటాం. సాక్షి చైతన్యం అనే టర్మ్ వాడుతూ ఉంటాం అనమాట. ఈ గ్రంథంలో రెండు మూడు నాలుగైదు జార్గన్స్ వస్తుంటాయి, అవి మనం ఇప్పుడే చెప్పుకుంటున్నాం. సాక్షి చైతన్యము అంటే ఏంటి? భావన కన్నా ముందు ఉన్నటువంటి మనస్వరూపం, స్వస్వరూపం, దానిని సాక్షి చైతన్యము. వృత్తిరహితం, వృత్తికి ముందే ఉండదు. వృత్తి అంటే అవకేషన్, అవకేషన్ కన్నా ముందు ఉన్నది శుద్ధ, దాన్ని శుద్ధతత్వము అంటాం, దానిని ఆత్మానం. ఇదే జీవుని వాస్తవ స్వరూపం అని మనం నిరూపించబోతున్నాం. సాక్షి చైతన్యం ప్లస్ నేను అనే భావన, అహం భావన, అప్పుడు అటువంటి వాడిని ప్రమాత పురుషుడు అని టెక్నికల్ గా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట, మన కార్యక్రమం కోసం, మన అండర్స్టాండింగ్ కోసం. అంటే సాక్షి చైతన్యము ఎప్పుడైతే నేను అనే భావనను కల్పించుకుని ప్రదర్శిస్తుందో అప్పుడు దాన్ని ఏమన్నా సాక్షి చైతన్యము ప్లస్ నేను అహం భావన ఈజ్ ఈక్వల్ టు పురుషుడు ప్రమాత. ఆయన ఏమన్నా పరమ పురుషుడు అన్నాడు, పరం అంటే ఆవల ఉన్నాడు, ఈ పురుషుడు అన్నాం. అంటే ఈ అసోసియేటెడ్ విత్ ఎన్ ఐడియా కాల్డ్ ఐఎమ్ డిఫరెంట్, నేను చూసేవాడిని వినేవాడిని అన్నటువంటి నేను అనేది కల్పించి తోడైనప్పుడు సాక్షి చైతన్యము ప్లస్ నేను అతన్ని పురుషుడు ప్రమాత అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథంలో చెప్పుకుంటూ వస్తున్నాం, సాక్షి చైతన్యము ప్లస్ నేను ప్లస్ ఈ ఉపాధి పట్ల ఒకనక యావకేషన్ లేక వృత్తి, ఈ మూడు ఏర్పడినప్పుడు అతన్ని సంవిత్ అంట, సంవిత్ అంట, సత్ విత్ రెండు కలిపి అనమాట. సాక్షి చైతన్యము ప్లస్ అహంభావము ప్లస్ ఉపాధి పట్ల వృత్తి ప్లస్ ఇంద్రియములకు ప్రాప్తిస్తున్న పదార్థ జ్ఞానం, ఇవన్నీ కలిస్తే పదార్థ సవితుడు, విషయలోలుడు, ఈ విధంగా మనం చెప్పుకుంటుంటాం, విషయములు అని కూడా చెప్పుకుంటాం. ఈ విధంగా మనం కొన్ని సాంకేతిక శబ్దాలు రీతి శాస్త్రంలో ఉన్నట్టుగా శుద్ధ చైతన్యము, సాక్షి చైతన్యము, పురుషుడు, ప్రమాత, సంవిత్తు, విషయములు, జీవుడు, ఇచ్చారు శబ్దాలు మనం ఉపయోగించుకోబోతున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కూడా ఇటువంటి శబ్దాలే. ఇవన్నీ వీటి అర్థాలు, వీటి ఉద్దేశాలు క్రమక్రమంగా మనం గమనిస్తూ వినబోతున్నాం. ప్రస్తుతానికి ఇటువంటి శబ్దాలు రాబోతున్నాయి, ఇటువంటి శబ్దాలు విన్నంత మాత్రాన అయ్యో ఈ శాస్త్రం మనకు అర్థం కాదులే, ఏదో పురాణంలాగా కథాపూర్వకంగా లేదే అని వెనకాడకండి. ఈ శబ్దముల అర్థాలు మీకు సులభం చేయటం, ఇవన్నీ సులభ శబ్దాలే, అర్థం చేసుకోవడం కష్టమైనవి కావు. ఆత్మ గాని, మోక్షం గాని, జన్మరాహిత్యం గాని, ఇవన్నీ చాలా సులభమైన శబ్దాలు అని మీకు మనవి చేస్తూ, ఈ శాస్త్రాన్ని వినేటప్పుడు జార్గాన్స్ వినగానే వెనక్కి మరలకండి. ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి, ఇది సశాస్త్రీయంగా చూడటం అనేది అభ్యాస వశం చేత లేకపోయినప్పుడు, ఇప్పుడు జార్గాన్స్ వచ్చినప్పుడు ఒక వెనకాట, ఒక హెసిటేషన్ వస్తుంది, ఆ హెసిటేషన్ రాకూడదు అని నేను ఈ సందర్భంలో ఈ జార్గాన్స్ గురించి కూడా మీ అందరికీ మనవి చేస్తూ మనం ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు ఈ జగత్తు, చైతన్యము, ఈ రెండు ఏ విధంగా అసోసియేట్ అవుతున్నాయి అనే విషయంలో, ఈ జీవుడు వాస్తవానికి శుద్ధ చైతన్య స్వరూపుడే. అయితే ఇతను విచారణ చేయని కారణంగా లేక అజ్ఞాన వశం చేత తను చూస్తున్నటువంటి జగత్తుకు నేను సంబంధించిన వాడిని లేక జగత్తు నాకు సంబంధించినది అనేటువంటి ఒక సంబంధపూర్వకమైనటువంటి ఒక రిలేషన్షిప్, దాన్నే సంసారము అన్నాం. అజ్ఞానంతో కూడినట్టు ఒక అసత్యమైనటువంటి, అంటే కథ చూస్తూ కథలోని సంఘటనలు నిజమే అనుకుని భయపడతాం. డ్రాగన్ పిక్చర్స్ వస్తుంటాయి కదండి, దయ్యాలు భూతాలు కనపడుతున్న సినిమా చూసేవాడు పసిపిల్లవాడు వెళ్ళినప్పుడు అదంతా నిజమే అనుకుని భయపడతాడు. ప్రాజ్ఞుడు ఏం చేస్తాడు, ఎవడో సినిమా తీశాడు కాసేపు అలా భయపడినట్టు ఊరికే ఒక భావం తెచ్చుకున్నాం కదా అది నిజం కాదని తెలుసు, తెలిసిగానే అది చూస్తుంటాడు. అవిచారణ చేత దృశ్యం నిజమే అని అనిపించినప్పుడు ఆ శుద్ధతత్వానికి ఏమైంది, అజ్ఞానం అనేటువంటి కించిత అడ్డు ఏర్పడింది. అందుకని అసత్యమైనటువంటి అనుభవం ఇక్కడ రాజ్యం వెళ్తుంది, అందుకనే ఇక్కడ వేరేం లేదు. చైతన్య రూపుడైనటువంటి ఈ జీవుడు ఈ దృశ్య విషయాల్లో ప్రవేశించి అనేక జన్మలుగా అనుభవిస్తూ వీటిలో అనేక దుఃఖాలు పొందుతూ అనేక సంబంధ బాంధవ్యాల యొక్క అసోసియేషన్ డిసోసియేషన్ రావటం పోవటం ఇవన్నీ అనుభవిస్తూ కొన్ని జన్మలకు ఏదో సందర్భంలో అసలు ఈ దృశ్య వ్యవహారం అంతా నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా ప్రాప్తిస్తోంది, ఇంతకీ నేనెవరు, హూ ఆర్ మై, హౌ ఐఆమ్ అసోసియేటెడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్, ఇవి సత్యమేనా, ఈ సందర్భాలు ఈ సంబంధాలు స్వయంగా బాధిస్తున్నాయా లేక ఇంకేదైనా కారణం ఉన్నదా, ఈజ్ దేర్ ఎనీ థర్డ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ, నన్ను వీటికి కట్టేసేటువంటి బాహ్య శక్తి ఏదైనా ఉన్నదా, ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ కి విచారణకు వస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏదో పొందడం వల్ల శాంతి లేదు, అసలు ఈ సంబంధం యొక్క మూలం గ్రహించడం వల్ల మాత్రమే శాంతిని పొందగలను అనేటువంటి ఒకనొక వివేక దృష్టి ప్రారంభమవుతుంది. వివేక దృష్టి ప్రారంభమైనంత మాత్రాన ఉత్తమమైనటువంటి అవగాహన రాదు, ఆ నెక్స్ట్ ప్రయత్నశీలుడు అవుతున్నాడు, అప్పుడు విచారణ చేస్తున్నాడు. క్రమక్రమంగా జగద్భావనని చేయిస్తున్నాడు, పరమ మహత్ రూపంతో ప్రకాశిస్తున్నాడు. సో టోటల్ సీక్వెన్స్ ఇస్ దిస్, మోక్ష శాస్త్రం అంతా ఇది. అయితే ఒక ముఖ్య విషయం పాఠకులు శ్రోతలు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ప్రపంచంలో జ్ఞానులున్నారు అజ్ఞానులున్నారు కదా. అయితే ఇందులో ఒక రహస్యం ఉన్నది, ఏంటంటే కెరటం ఉన్నా లేకపోయినా జలం జలమే కదా. జలం ఓ తరంగంలాగా కెరటంలాగా ఆకారం పొందింది కాబట్టి జలము తన జలతత్వాన్ని కోల్పోయి ఆకారంగా మారింది అనం కదా. తరంగంగా కనిపించేది జలమే, జలం కాని క్షణమే లేదు. అదేవిధంగా ఈ జీవుడు విచారణ చేయవచ్చు చేయకపోవచ్చు, జగద్భావన కలిగి ఉండవచ్చు, జగద్ అతీత సాక్షితత్వాన్ని సుస్పష్టం చేసుకుని ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపం మాత్రం సర్వదా శుద్ధ చైతన్యమే అని మనం నిరూపించబోతున్నాం. అందుచేత ఈ గ్రంథం యొక్క ఉద్దేశం వీరు మంచివారు వీరు చెడ్డవారు, మంచివారిని అనుసరించండి చెడ్డవారిని త్యజించండి అనే కథాంశం కానే కాదు. ఈ మంచి చెడులకు దాటిపోయినటువంటి ద్వంద్వ అతీతమైనటువంటి పరతత్వాన్ని సర్వే సర్వత్రా సందర్శించి ఆస్వాదించి బుద్ధికి సుస్పష్టం చేసుకోవడం అవుతున్నది. ఈ జన్మ కర్మలు వాస్తవానికి మొదలంట్లా లేవు, అవి ఒకవేళ ఉన్నప్పటికీ సినిమాకి వెళ్ళామండి, సినిమాలో అనేక దుఃఖాలు ఉన్నాయండి. అయ్యో ఆ సినిమాలో దుఃఖాలు ఉన్నాయి కదా, ఆ సినిమాకి వెళ్తే మనకు దుఃఖాలు వస్తాయేమో అని ఎవరైనా అనుకుంటున్నాం, ఆ టికెట్ కొంటున్నాం వెళ్తున్నాం, అక్కడ దుఃఖ సంఘటనలు సుఖ సంఘటనలు హాస్య సంఘటనలు అన్ని చూస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం వస్తున్నాం. అంతేగాని దుఃఖంతో దుఃఖం పొందట్లేదు, సుఖంతో సుఖం పొందట్లేదు. అదే విధంగా ఈ ప్రపంచం నా ఎంజాయ్మెంట్ అన్నటువంటి ఇందులో ఉండేటువంటి కష్ట సుఖాలు కూడా ఇట్స్ ఓన్లీ ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ టు మీ అన్నటువంటి ఒక అతీత దృష్టి ఈ శాస్త్రం ప్రతిపాదించి సుస్పష్టం చేస్తుంది. ఈ జగత్ అంతా కూడా చైతన్యము వ్యాఖ్యాలు చేస్తుందన్నమాట. ఇట్ ఈస్ జస్ట్ పార్క్ లో తిరిగినట్టుగా ఒక వ్యాఖ్యాలి లాగా ఈ జగత్ కల్పన చేసుకుంటోంది. స్వస్వరూప చైతన్యం, ఆ స్వస్వరూప చైతన్యమే భావనాపూర్వకంగా ఈ జగత్తును ఉత్పత్తి చేస్తోంది, స్థితింపజేస్తోంది, ఒకప్పుడు తనలో లయింపజేసుకుంటోంది అని ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమన ప్రకరణం ఇంత తథంగా జరుగుతున్న ఆత్మ యథాతథం అని నిరూపించబోతున్నాం నిర్వాణ ప్రకరణం. ఈ విధంగా మన ఈ శాస్త్రం జీవుడు స్వతహాగా ఆత్మస్వరూపుడే, పరమానంద స్వరూపుడే, అది డిస్టర్బ్ కావాల్సిన చేయగలగడానికి ఈ దృశ్యానికి శక్తి లేదు. ఈ దృశ్యము మనం చూచే ఒక చదివే ఒక నవల వంటిది, మనం వినే ఒక కథ వంటిది అని ఈ శాస్త్రం నిరూపించి జీవుడు ఆయా సందర్భాల్లో సంసార వ్యవహారంలో ఉన్నప్పటికీ తన పరమానందాన్ని అన్డిస్టర్బ్డ్ గా ఎంజాయ్ చేసేటువంటి ఒకనొక స్థితికి ఈ శాస్త్రం క్రమక్రమంగా అభ్యసింపజేస్తుంది శ్రోతను. అది ఈ శాస్త్రం యొక్క ఉద్దేశం. ఓ జీవులారా, మీ అందరి యొక్క స్వస్వరూపము స్వసత్తా సామాన్య అనుభవమే శుద్ధ చైతన్యమే అయి ఉన్నది. శుద్ధ చైతన్యానికి చావు పుటకలు లేనే లేవు. ఇక మీరు దుఃఖించవలసిన పని ఏంటి? ఓ రామచంద్ర, నీవు నేను ఈ సభలోని వారు అట్లాగే ప్రతి ఒక్క జీవి కూడా అమృతత్వము అద్వితీయ చైతన్య స్వరూపమే అని ఈ విచారణ నిరూపించి మనకు ఈ మన సంవాదం ప్రపంచానికి శ్రోతలకు నిరూపించి చూపిస్తుంది. ఎవరైతే విచారణ పరులై ఆత్మను దాని స్వభావాన్ని ఆ కల్పనా చమత్కారాన్ని గమనిస్తారో అర్థం చేసుకుంటారో సర్వ శబ్దాలకు మనస్సుకు ఆవల ఉన్నటువంటి పరబ్రహ్మమే, పరం అంటే ఆవల కదండి, పరబ్రహ్మమే నేను అనే అనుభవంతో శ్రోత ప్రకాశించగలడు సుమా. ఈ ప్రపంచం అనేది నా మనోకల్పనయే కాబట్టి నా మనస్సు ఆత్మను సందర్శించే ఒక అనక చమత్కారమే అనేటువంటి ఒక అనక అవగాహన పరిహవిలుతుంది. ఇదంతా స్వకీయ కల్పన చేతనే నేను ఈ విధంగా సరదాగా జస్ట్ ఫర్ ఏ కైండ్ ఆఫ్ ఏ పాస్ట్ టైం ఈ విధంగా పొందుతున్నాను అనేటువంటి ఒక ఉత్తమోత్తమ ఆనంద స్థితి స్వభావ సిద్ధమవుతుంది. అటువంటి స్థితిలో ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఆయా కర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆ శ్రోత కర్మఫలాల్లో ఏమాత్రం కర్మఫలాల చేత తాకబడడు. ఇది చేశాను అది ఇంత ఇట్లా అయిందే అది అట్లా చేశాను వాళ్ళు అట్లా అనుకుంటున్నారే అటువంటి ఇటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు అటువంటి శ్రోతను ముముక్షువుని ఇక తాకవు. ఇది చేశాను ఇది ఇట్లా ఉన్నదేమిటి అనేటువంటి కర్తృత్వం ఉండదు. స్పర్ధ ఉండదు. వాసనలు మొదలైనవి స్వయం శూన్యత్వాన్ని అనుభవిస్తాయి. కర్మేంద్రియముల పట్ల ఆసక్తి స్వభావ సిద్ధంగానే త్యజించబడుతూ ఉంటుంది. విషయాల్లో ఉంటూనే నిర్వశేయుడై ఉంటాడు. సంబంధాలు కలిగి ఉంటూనే వాటి యొక్క అతీతత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అందుచేత ఓ సభికులారా, మనం ప్రతిపాదించబోయేటువంటి జీవన్ముక్తులు కూడా అనేక సందర్భాల్లో ఇతరులాగానే కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు. వారు ఎలా కర్మలలో ఉంటూ వ్యవహారంలో సందర్భంలో ఉండి భ్రమరహితులై ఆసక్తి రహితులై ఆత్మానందాన్ని ఆస్వాదిస్తున్నారు అనేది మనం ఈ శాస్త్రంలో అనేక దృష్టాంతాలు కథనాల ద్వారా మనం చెప్పుకోబోతున్నాం. ఎవరికైతే దేని పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండడో అటువంటి వాడు కర్మ నిర్వర్తించినప్పటికీ అకర్మ పరుడే. కాబట్టి ఇక్కడ మనకు తొలగవలసింది అంతరంగంలో గూడు కట్టుకుని ఉన్న ఒక కనుక ఆసక్తి, ఆర్ అటాచ్మెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం నిర్వర్తిస్తున్నాం అనుకోండి. యూ కైండ్లీ టేక్ మై ఓన్ కేసు. నేను ఈ పాత్రకు సంబంధించిన వాడిని, ఈ పాత్ర నాకు సంబంధించినది, దీనికి కర్తను నేనే అని ఎప్పుడైతే అనుకుంటామో అది అప్పుడు మాత్రమే నేను దానికి బద్ధునవుతాను. నాటకంలో ఒక పాత్ర వహిస్తున్నప్పుడు ఆ నాటక సంబంధాల్లో నేను నటించు పాత్ర మాత్రమే అని గ్రహించినప్పుడు ఆ పాత్రకు సంబంధించిన సమస్యలు గాని, పొజిషన్స్ గాని, సంబంధాలు గాని ఆ నాటకంలో నటించే వాడికి బంధాలు అవ్వవు కదా. ఈ ప్రపంచంలో కూడా మహనీయులు అలాగే ఉంటున్నారు. గాలి ఎందు చలన శక్తి అంతర్హితంగా ఉంటూ ఉంటుంది కదా. అట్లాగే ఈ జగత్తు స్వయం ఆత్మస్వరూపుడైనటువంటి ఈ యొక్క ద్రష్టను ఆశ్రయించి ఉంటుంది. అంతే, వాస్తవానికి దృశ్యం గాని, దృశ్యత్వం గాని, ద్రష్టత్వం గాని సత్యమైనవి కావు. ఇవన్నీ సందర్భ సత్యమే. సహజ సత్యం పరతత్వమే. సందర్భ సత్యాన్ని సహజ సత్యమైనటువంటి పరతత్వానికి ఎటువంటి లోటు కలిగించదే. ఒకడు ఓ పాత్ర వహిస్తున్నప్పుడు ఆ పాత్ర యొక్క స్వభావ స్వరూపాలు, పొజిషన్స్ వగైరా ఆ వ్యక్తికి ఆపాదించలేం కదా. ఇక పేదవాడుగా యాక్ట్ చేస్తుంటే పాపం ఈయన పేదవాడు కాబోలు అని, ఒరిజినల్ గా పేదవాడు అని మన ఉద్దేశం కాదు కదా. ఇట్స్ ఓన్లీ యాక్షన్. అలాగే ఈ దృశ్యము గాని, దృశ్యత్వం గాని, ద్రష్టత్వం గాని ఇవి సత్యము ఏమాత్రం కావు సుమా. ఈ జగత్తులోని పదార్థాలన్నీ సంకల్ప మాత్రం చేత అనుభవం అవుతున్నాయి, సంకల్ప మాత్రం చేత బంధం అవుతున్నాయి, సంకల్ప మాత్రం చేత నిద్ర కూడా అయిపోతున్నాయి. ఓ సాధు రామచంద్ర, మనం తత్వ విషయంలో ప్రవేశించే ముందు, అంటే ఈ ముముక్షు వ్యవహార ప్రకరణం ముగించే ముందు మరొక విషయం చెప్తున్నాను. స్వయత్న మాత్రే యదుపాసకోయ తదైవ శబ్దార్థమపాస్య దూరే. స్వయత్న మాత్రే, ఇత పూర్వము చేసినటువంటి ప్రయత్నములు, కర్మలు, మానసిక శారీరక కార్యక్రమములే ఇక్కడ దైవము అనే శబ్దం యొక్క వాస్తవార్థం అయిపోయి ఉన్నాయి గాని తదైవ శబ్దార్థమపాస్య దూరే. అంతేగాని దైవము అనేటువంటి స్వతంత్రమైన వస్తువు ఏదీ లేదయ్యా. కాబట్టి ఈ జీవుడు ప్రయత్నశీ, వర్తమానంలో ప్రయత్నశీలుడు కావాలి అని మరొకసారి ఈ సందర్భంలో శ్రోతలకు గుర్తు చేస్తున్నాను. ముముక్షువైన వాడు ప్రతిరోజు తనను సమీపిస్తున్న అనేక వ్యవహారాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. తన ఇంద్రియ మనస్సులను వాటి పట్ల ఆసక్తి పూర్వకంగా ప్రసరించకుండా చూసుకోవాలి. ఎవరైనా ఒక నాటకంలో నటిస్తూ ఆ నాటకంలోని పాత్ర యొక్క భార్యని, ఈమె నిజంగానే నా భార్య అనుకుంటాడా? అది అనుకోనట్లుగా ఈ ప్రపంచంలోని వ్యవహారాలు పట్ల ఆసక్తి కలగకుండా జాగరూకుడై ముముక్షు ఉండాలి. క్రమంగా దృష్టిని అపరోక్షము ఆత్మ వైపు తరలించాలి. అంటే ఒక యాక్టరు నేను ఒరిజినల్ గా బలాని వ్యక్తిని గాని ఈ పాత్రని కాదు అని అనుకోవడం వంటిది అపరోక్ష జ్ఞానం. అటువంటి వాడే సూర్యుడు అనిపించుకుంటాడు. అటువంటి వాడు దైవము అనబడేటువంటి దాన్ని, డిపెండింగ్ ఆస్పెక్ట్ ని పరిచయించి పురుషకార ప్రభావం చేత హృదయంలో ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నాడు. స్వీయ బుద్ధి బలం చేతనే బ్రహ్మమును సాక్షాత్కరింపజేసుకుంటున్నాడు. మోక్షం అనేది స్వప్రయత్న ప్రయత్నం యొక్క ప్రయోజనమే, ఫలమే అయి ఉన్నది. కాబట్టి ఓ ముముక్షువులారా, ఓ సభికులారా, ఓ శ్రోతలారా, ఓ రామచంద్ర, స్వప్రయత్నాన్ని ఏమాత్రం విడవకూడదయ్యా. ఆచార్యులు నియమించినటువంటి ఆయా విధి విధాన పూర్వకమైనటువంటి ప్రార్థన, పూజ, ధ్యానము మొదలైనవి నిర్వర్తిస్తూనే ఒకవైపు మరొక వైపు తత్వ విచారణ చేస్తూ ఉండండి, మనం చెప్పుకుంటున్న విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి అని శ్రోతలందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సదాచారం గురించి కూడా ఒకటి రెండు విషయాలు చెప్పుకుని మనం ఇక్కడ ఈ మోక్ష వ్యవహార ప్రకరణాన్ని ముగించుకుందాం. ఆర్య సంగమయుక్త్యాదౌ ప్రజ్ఞాం వృద్ధిం నయేత్ బలాత్ తతో మహాపురుషతాం మహాపురుష లక్షణై. ముముక్షువైన వాడు మొట్టమొదట సాధువులతో స్నేహం చేసి వారి ఉపదేశములను వారి ఉద్దేశాలను జాగ్రత్తగా వినాలి, గమనించాలి. వారు చెప్పేదాని యొక్క అంతర్లీన సారాన్ని సుతీక్ష్ణమైనటువంటి బుద్ధితో గ్రహించాలి. బోధించేటువంటి వారు చూపించేటువంటి మార్గంలో ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం వలన బుద్ధి ఇంకా ఇంకా కొంచెం కొంచెం వికసిస్తూ వస్తుంది. అప్పుడు అటువంటి వాడు మహాపురుషత్వాన్ని సంపాదించుకోగలుగుతాడు. యోయో ఏన గుణానేహ పురుష ప్రవిరాజతే శిష్యతే తం తమేవాసు తస్మాత్ బుద్ధిం వివర్ధయేత్. మహాపురుషత్వం సాధించాలనుకుంటే అంటే మహాపురుషుల కొరకై వెతకాలి, వారిని గుర్తించాలి, సమీపించాలి, సేవతో వాళ్ళని సంతోష పెట్టాలి. అయితే ఓ ముముక్షులారా, మీకు కావలసిన మహాపురుష లక్షణాలన్నీ ఒకనిలో లభించలేదనుకో, ఒకనిలో కొన్ని విశేషాలు మాత్రమే ఉన్నాయి, అప్పుడు ఆ కొన్ని విశేషాలు తీసుకోండి. మిగతా విషయాలపై అతనిపై దురభిప్రాయమో లేకపోతే ఆపాదనయో ఇదంతా కాలం వృధా చేసుకోవటం కాబట్టి అంతవరకు స్వీకరించి మరొక మహాపురుషుని వెతకండి. ఎవని వారి ఎందు ఎంతవరకైతే ఏ ఉత్తమ లక్షణం మీరు గమనిస్తారో అంతవరకు అతని చేత బోధించబడి దానిని ఆ విధంగా గ్రహించండి. క్రమంగా మీ బుద్ధిని సునిశ్చితం చేసుకోండి. ఓ రాఘవ, శమము మొదలైనటువంటి మనం చెప్పుకున్నటువంటి ఉత్తమ గుణములతో కూడిన ప్రజ్ఞయే ఆ మహాపురుష లక్షణం. నీవు కూడా శమము శాంతము ఆశ్రయించు. అయితే ఒక సమ్యజ్ఞానం, అందరూ పరమాత్మ యొక్క సమాన స్వరూపాలే, ప్రత్యక్ష రూపాలే కదా, ఈ పై గుణదోషాలు వాస్తవం కాదు కదా అనే ఒక సమదృష్టి ఉంది చూచావు. అటువంటి సమదృష్టి లేకపోతే శమము కుదరదు. బాహ్య ఆంతరంగ ఇంద్రియాలను సరియైన మార్గంలో నియమించి సత్ప్రవర్తన సత్సంగము ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ జీవుడు సమ్యక్ జ్ఞానాన్ని, అంటే అందరూ ఒకే పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపం అనేటువంటి సమసర్వేషు భూతేషు అన్నటువంటి అనుభూతికి వెళ్ళలేడు. వెళ్ళాలి అంటే ఏం కావాలి? సత్ప్రవర్తన, సత్సంగం, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ ప్రవృద్ధం కావాలి. సర్వ సమత్వ దర్శనం ఉత్తమ సుఖాన్ని ప్రసాదిస్తుందయ్యా. సంసార బంధాన్ని నుంచి జీవునికి విముక్తి కలగజేస్తుంది. ఆహారం వలన భూతజాలం, జీవుల పరిశ్రమ వలన ఆహారం వృద్ధి చెందుతాయి చూశావు. అలాగే జ్ఞానం వలన, శమధమాదుల వల్ల జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటాయ్యా. పద్మము సరస్సు చక్కగా శోభిస్తున్నట్టు ఉత్తమమైనటువంటి సదాచారము జ్ఞానము రెండు ఒకదాని మరొకటి శోభింపజేస్తూ ఉంటుంది. అందుచేత శమము ఉత్తమ ప్రజ్ఞ జ్ఞానము కలిగిన నిపుణుల మహాపురుషుల చరిత్రలు చదవాలి. వారు ఏ మార్గంలో వెళ్లారు అనేది పరిశీలించాలి. అందులో ఆదర్శాన్ని గ్రహించాలి. ఆదర్శాన్ని గ్రహించి వాటిని హృదయస్థం చేసుకుని దట్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు స్టైల్ ఆఫ్ లైఫ్, జీవిత విధానంలో అది ప్రకాశించేటట్టుగా చేసుకోవాలి. ఆదర్శం విని చరిత్రలు చదివి వారి యొక్క గుణములను హృదయస్థం చేసుకోకుండా జీవితంలో వాటిని సిద్ధింపజేసుకోకపోతే ప్రయోజనం ఏంటి? మహనీయుల చరిత్రలు చదివి వాళ్ళు వెళ్లిన మార్గాన్ని అనుసరించకపోతే ప్రయోజనమే ఉంది? కాబట్టి మహనీయుల చరిత్ర చదవడం ఉద్దేశం ఏంటి? వారు ఏ విధంగా ఆయా సందర్భాల్లో ఏ కార్యక్రమాల ద్వారా దిగ్విజయాన్ని సాధించారో, ఏ పట్టుదలతో, ఏ అవగాహనతో ముందుకు వెళ్లారో, ఆ అవగాహన, ఆ పట్టుదల మనం అభ్యసించడానికి కదా మహనీయుల చరిత్ర చదివేది. అది ఆశ్రయించకుండా ఊరికే చదివి హిస్టారికల్ ఈవెంట్స్ ఒక చోట రాసుకుని దాన్ని రీప్రొడ్యూస్ చేసుకుని ఏం ప్రయోజనం? వారు మహనీయులు ఆశ్రయించినటువంటి శమము దమము సదాచారము ఆశ్రయించినప్పుడే ముముక్షువు వారి గురించి తెలుసుకున్న ప్రయోజనం పొందుతాడు. వత్స రామచంద్ర, జ్ఞానము సదాచారము, ఆత్మజ్ఞానము గుడ్ కాండక్ట్, ఈ రెండింటినీ ఒక్కసారిగా అనుసరించాలి సుమా. ఓ ముముక్షువులారా, మేము జ్ఞానం సంపాదిస్తున్నాం, సదాచారంతో మాకేం పని ఉన్నది అను మాట ఉచితం కాదు. సదాచారమైనటువంటి మాకు జ్ఞానంతో పని లేదు అనే మాట కూడా ఉచితం కాదు. ఈ రెండిట్లో ఒకదాని నీవు తిరస్కరిస్తే రెండవది నిన్ను తిరస్కరిస్తుంది అని గుర్తుంచుకోండి. పొలంలో పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ పక్షులను తోలేటువంటి వనిత నిపుణుల చూశారా, పాటలు పాడటం చప్పట్లు కొట్టడం ఒకేసారి చేస్తుంది, ఆ పక్షులను పాలు తోయడం ఒకేలా కూడా చేస్తుంది, ఈ రెండు ఒకేసారి కంబైన్ చేస్తుంది. అలాగే జ్ఞానం సంపాదించడము, సదాచారము, ఈ రెండూ కూడా ఒకేసారి కలిగి ఉండాలి అని ముముక్షులందరికీ నేను మనవి చేస్తూ గుర్తు చేస్తున్నాను. ఈ లౌకిక వ్యవహారముల పట్ల కొంత నిస్సంగత్వం, నాన్ అటాచ్మెంట్ అలవర్చుకోవాలి. శుద్ధ చైతన్య స్వరూపుడనైన నేను దేనికి కర్తను కాదు, దేనికి భోక్తను కాదు. ఐఆమ్ నీదర్ ది సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఇవి నాకు అడ్రస్ కాలేదు. నాటకంలో ఒక పాత్ర వేస్తున్నప్పుడు మరొక పాత్ర వచ్చి ఏదైనా దోషం చేస్తే నన్ను తీసాడు అనుకుంటామండి, అనుకోం కదా. అలాగే ఈ ప్రపంచంలో కర్తృత్వ భోక్తృత్వాలు కలిగి ఉండవలసిన అవసరం లేదు అని అంతరంగాన్ని ఉద్వేగరహితం అకర్తృత్వంతో నింపుకోవాలి, అకర్తృత్వ భావనను అలవర్చుకోవాలి. ఎవరైతే ఉద్వేగరహితులై అకర్తృత్వ భావనను అలవర్చుకుంటూ ఉంటారో వారు మా బోధను అతి సులభంగా గమనిస్తారు, గ్రహిస్తారు. దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వెన్ దే మెయింటైన్ దట్ ఈక్వాలిటీ. ఒక అకర్తృత్వ భావనను, ఉద్వేగరహితమైనటువంటి భావన కలిగిన వారికి అర్థం కావటం సులభం అని అందరికీ విన్నవిస్తున్నాను. అందుచేత ఓ సభికులారా, ఆత్మజ్ఞానము అని మనం చెప్పుకోబోయేటువంటి విశేషము జన్మ కర్మల ఉత్తమ ప్రయోజనము అని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సదాచారం అత్యంత ప్రాముఖ్యమైనది అని మాత్రం కొంచెం కూడా మీరెవ్వరూ మరవకండి. జ్ఞాన విషయంలో ఐమల్టేనియస్లీ కలిగి ఉండండి. ఈ చెప్పబోయేటువంటి మోక్షశాస్త్రం మనస్సులకు ప్రశాంతతను ప్రసాదించునుగాక, మానవ జీవితములకు ఆయుష్లకు అర్థ పరమార్థములను ప్రసాదించునుగాక. ఆప్తులైనటువంటి జ్ఞానులచే ఇది అనేక విధములుగా అనేక ప్రదేశాల్లో బోధించబడింది. మనం ఈ చెప్పుకునే జ్ఞాన విశేషాలు రాబోయే కాలంలో అనేక మంది ఒకరికొకరు బోధించుకుని ఆ జ్ఞానం యొక్క ఉద్దేశమును, పరమార్థమును సంపాదించుకుని తరుగాక. అనేక శ్రద్ధాశక్తులు కలిగినటువంటి మోక్షుల హృదయాలలో మనం చెప్పుకోబోయే ఈ యోగ వాసిష్టం, వశిష్ఠరామ సంవాదం అనేటువంటి గ్రంథసారం అలంకారమగుగాక. అనేక మంది దీనికి ముందు వ్యాఖ్యలు రాయటానికి ముందుకొచ్చి మరింత సౌలభ్యాన్ని, సౌందర్యాన్ని కలగజేసేదరుగాక. నాయనలారా, ముముక్షువులారా, మీ సాధనలు మాత్రం విడిచిపెట్టకండి. మేము జ్ఞానం వింటున్నాం కదా, ఇక సాధనలు మాకెందుకు అనుకోకండి. ఎందుకో తెలుసా, సాధన వలన మనస్సు పరిశుద్ధం అవుతూ ఉంటుంది. పరిశుద్ధమైన మనస్సు మాత్రమే విచారణకు సిద్ధం అవుతూ ఉంటుంది. విచారణ చేయగలిగిన అంతఃకరణంలో మాత్రమే తత్వజ్ఞానం ప్రవేశిస్తుంది. తత్వజ్ఞానం ప్రవేశించగలిగిన హృదయంలో మాత్రమే అది తత్వజ్ఞానం ప్రకాశించగలదు. తత్వం ఆ పరమాత్మ స్వరూపము నీవే అయి ఉన్నావు అన్న మా నిరూపణ అటువంటి హృదయాల్లో మాత్రమే ప్రకాశిస్తుంది. కాబట్టి మీ సాధనలు వదలకండి అని మీ అందరినీ అర్థిస్తున్నాను. సాధనలను వివేక సహితమైనటువంటి జ్ఞానార్థిని కలిగి ఉండండి, ఉత్సాహవంతులై ఉండండి, సర్వదా ప్రయత్నశీలులై ఉండండి. అయ్యో వీళ్ళు చెప్తున్నారే మాకు అర్థం కావట్లేదే, ఇటువంటి బలహీనతలు దగ్గరికి రానివ్వకండి. ఒకవేళ మనం చెప్పుకోబోయే విషయాల్లో ఏదైనా క్లారిటీ అర్థం కాకపోతే మరొక సందర్భంలో దాని గురించి ఎవరికైనా చర్చించి విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి, లేదా దాని మీద కొంత స్టడీ చేయండి. అనేక మార్గాల్లోంచి మనం పరమసత్యాన్ని నిరూపించబోతున్నాం కాబట్టి మీరు చెప్పిందే చెప్తున్నారే లేక ఇది చెప్పింది అర్థం కాలేదే అని వెనకాడకండి, కాసేపు పరిశ్రమ చేయండి. జడమైన అభిప్రాయములందు, సంగమములందు, రాగద్వేషములందు ఇరుక్కొని మీ మనస్సులకు బద్దులు కాకండి. మనస్సును ఉద్ధరించుకోండి. ఈ గ్రంథంలో చెప్పబోయే విషయముల పట్ల కించిత్ శ్రద్ధ, పట్టుదల, తెలుసుకోవాలనే ఆవేశం మీరందరూ చక్కగా కలిగి ఉండండి. మీ మనస్సులను ఆత్మజ్ఞానం అనేటువంటి మంచినీటి సరస్సుకు చేర్చండి. బద్ధకము, అశ్రద్ధ ఆశ్రయించారా? అటువంటి జీవుణ్ణి హరిహరాదులు కూడా కాపాడలేరు. అందుచేత యూ షుడ్ బి యాక్టివ్, యూ షుడ్ నాట్ బి డల్, గ్లూమీ, మరోస్. శ్రద్ధ ఆసక్తులతో శాస్త్రం వినండి. అప్పుడు మీరు కోరుకోకపోయినా మీ బుద్ధి పరమ పదంలో ప్రవేశిస్తుంది, అజ్ఞానం స్వయంగా నశిస్తుంది, పరమ శీతలాంకర అంతఃకరణులు అవుతారు, పరతత్వమే నేను అనేటువంటిది సుస్పష్టం నిర్దిష్టం అవుతుంది. ఓం తత్సద్ బ్రహ్మాత్మనమస్తు. ఓం వందే శంభూమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్యశశాంకవహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. ఈ విధంగా మనం ముముక్షు వ్యవహార ప్రకరణం విచారణ సమాప్తి చేశాం. ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా, వికృతి నామ సంవత్సర సందర్భంగా ఈ రోజు ఇది సంపూర్ణ ఈ ప్రకరణం చక్కగా చర్చించబడింది. దీని వెనకాల ప్రోద్బలమైనటువంటి కౌశిక్కి ఆశీర్వాదం. అతని యొక్క శ్రద్ధ వలనే ఇది సాధ్యమవుతోంది అని నా సంతోషాన్ని అతని పట్ల ప్రకటిస్తున్నాను. ఎందరో మహనీయులు చేసినటువంటి పుణ్యవశం చేతనేటువంటి గ్రంథం మరల మరల అనేక చోట్ల శ్రవణం అవుతుంది. అది పరమాత్మకు మనపై ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ. ఈ నూతన సంవత్సరం సర్వ జీవులకు శుభము, శాంతము, ఐశ్వర్యము, ఆనందము ప్రసాదించాలని, ప్రకృతి సర్వ జీవరాశులకు సానుకూలంగా ఉండాలని, ప్రపంచంలో శాంతి వెల్లివిరియాలని, స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిన్మహీషాం గోబ్రాహ్మణేభ్య సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం లోక కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ చోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ముందు ఉత్పత్తి ప్రకరణ విచారణ కొనసాగబోతోంది. శ్రోతలందరికీ నమస్కరిస్తూ ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు.